ప్రియమైన ఆత్మపాండు ఉన్నాడు. ఒక భక్తుడు బ్రహ్మభగవాన్ని ప్రశ్నిస్తున్నారు, వాసన వల్ల మనసు చెదురుతుంది, ఆ వాసన నేను చెల్లించిన దినం మా మనసు కదిలిపోతుంది, కుదిరిగా ఉండటం లేదు అని అందరూ అంటున్నారు. నా బాధ కూడా అదే, నా కంప్లైంట్ కూడా అదే, మనసు చెరుస్తుంది, శాంతిగా ఉండటం లేదు, మనసుకి చేపలు ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు చేపలు ఎక్కువగా ఉంటుంది? లోపల వాసన ఉండి మనసుకి చేపలు వచ్చింది. అయితే వాసన ఎలా పోగొట్టుకోవాలని ప్రశ్న. వాసన నశిస్తే మనసు కూడా స్థిరంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది. అంటే మనం అంతా మనస్సులో ఉంది, మాయ అంతా మనస్సులో ఉంది. మనస్సు బాహ్యముఖానికి వెళితే లోకం, మనస్సు బాహ్యముఖానికి వెళితే అహంకారం, మనస్సుకి అంతర్దృష్టి కలిగితే మనస్సు అంతర్ముఖానికి వెళితే ఆత్మ అని చైతన్యం. బయటికి వెళితే బాడీ చేసుకుని వస్తుంది, లోపలికి వెళ్తే శుభ్రం అవుతూ ఉంటుంది, శుద్ధి అవుతూ ఉంటుంది, అది క్యూరిఫై అవుతూ ఉంటుంది. మనస్సు లోపలికి వెళ్ళి బయట పవిత్రం అవుతూ ఉంటుంది, ప్రశాంతం అవుతూ ఉంటుంది, దానికి ఏకాగ్రస్థితి కలుగుతూ ఉంటుంది. లోపలికి వెళితే అది ఆత్మ అయిపోతుంది మనస్సు, బయటకు వస్తే అహంకారం కింద తయారవుతుంది. ఈ అహంకారానికి అన్నట్టు లోకం అంటే సిద్ధమవుతుంది. లోకం గురించి షేక్స్పియర్ ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు, ఓ దేవుడా లోకాన్ని సృష్టించే అంతవరకు బాగానే ఉంది, కొంతమంది కంట నిండా అబద్ధాలు ఉంటాయి, ఈ అబద్ధాలు చెప్పి వాళ్ళందరికీ లోకాన్ని అప్పగించావు, ఇదే నువ్వు చేసిన పని అన్నాడు షేక్స్పియర్ డ్రామాలో. లోకాన్ని సృష్టించాడు అటండి, అంతవరకు బాగానే ఉంది అటండి, లోకాన్ని సృష్టించి దేవుడు ఏం చేశాడటండి, ఈ లోకాన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళకి అప్పగించాడు అటండి అని షేక్స్పియర్ డ్రామాలో చెప్పాడు. షేక్స్పియర్ ఎవరికి అలా చెప్పాడు అనుకోండి, లోకాన్ని అబద్ధాలు చెప్పాడు అప్పగించాడు, లోకమే అబద్ధం అన్నారు అన్న మహర్షి అంతకంటే బాగా చెప్పాడు. అందుచేత ఇది ఈ మనస్సు బాహ్యముఖానికి వెళ్తే అదే అహంభావానికి తయారవుతుంది, అదే లోకానికి తయారవుతుంది. లోపలికి వెళ్తాంటే మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అదే అంటే మనస్సు లోపలికి వెళ్తున్న శుద్ధ మనస్సు అవుతుంది, పవిత్రమైన మనస్సు అవుతుంది. ఈ పవిత్రమైన మనస్సు, ఈ శుద్ధ మనస్సు ఆత్మాకారంగా నా తయారవుతుంది. నా హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజానికి చావు లేదు, ఆ నిజానికి చలనం లేదు, అది అంతదా ఉంది. అంతదా ఉంది వస్తుంది, ఇంకేం తెలుస్తుంది? మన శరీరం ఒక చోట ఉంది, ఒక చోట ఉంది, మరొక చోట లేకపోతే మనం ప్రయాణాలు చేస్తున్నాం. శరీరానికి ప్రయాణం ఉంది, మనస్సుకి ప్రయాణం ఉంది, అహంకారానికి ప్రయాణం ఉంది, కానీ లోపల ఉన్న వస్తువుకి ప్రయాణం ఏం లేదు. అది అంతటా ఉంది, అంతటా ఉంది కాబట్టి దానికి ఏం కదలిక అక్కర్లేదు. ఒక చోట ఉంది, మరొక చోట ఉంది, లేకపోతే ఉంది, దానికి వీడు హృదయంలో ఉంది, అంతటా ఉంది, అంతటా ఉంది, హృదయంలో ఉంది, అది అంతటా వ్యాపించింది, దానికి కదలిక లేదు, దానికి అదేం కదలటం లేదు. లోపల ఉన్న నిజం, లోపల ఉన్న సత్యం, లోపల ఉన్న అమృతం, అమృత స్థితి ఏమీ కదలటం లేదు. మరి ఏమి కదలపో, ఏమీ కదలటం లేదు. ఏం కదలపోతుంటే నేను చచ్చిపోతున్నాను, నేను ఎందుకు అనుకుంటున్నాను? శరీరం చచ్చిపోతుంది, ఆ శరీరం చచ్చిపోయినప్పుడు శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నాను. అంటే ఈ శరీరం చనిపోవటం అనేది దాని మీద ఆరోపించుకుంటున్నాం, లోపల ఉన్న వస్తువు మీద ఆరోపించుకుంటున్నాం. లోపల ఉన్న వస్తువుకి, శరీరానికి, ఈ మనస్సుకు, ఈ యశుమంతయు, ముళ్ళంతా కూడా సంబంధం లేదు. ఆ లోపల ఉన్న వస్తువు నాకు చేయటం లేదు కాబట్టి, మనస్సే నేను అనుకుంటున్నాను కాబట్టి, మనసు కదులుతుంటే నేను కదులుతాను అనుకుంటున్నాను, మనసుకి చేపలు వస్తే నాకు చేపలు వచ్చింది అనుకుంటున్నాను, శరీరం చనిపోతే నేను చనిపోయాను అనుకుంటున్నాను. అంటే శరీరం యొక్క గుణాలు, మనస్సు యొక్క గుణాలు, లోపల మనం ఉన్న లోపలకున్న వస్తువు మీద, లోపల ఉన్న నిజం మీద, లోపల ఉన్నటువంటి చావు లేని వస్తువు మీద ఆరోపించుకుంటున్నా. ఇవన్నీ ఈ కదలక, నీ లోపల వస్తువుకి కదలక లేదు, శరీరం కదిలితే నేను కదిలిపోతున్నాను అనుకుంటున్నాను, నీ కదలక లేదు. అది ఎప్పుడు తెలుస్తుంది? నీకు చావు లేదు, నీకు చుట్టుక లేదు, నీకు కదలక లేదు అని వస్తువు ఎప్పుడు తెలుస్తుంది? అంటే ఆ చావు లేని వస్తువు, నీ చుట్టుక లేని వస్తువు, నా కదలక లేని వస్తువు నీకు అనుభవం అయిన తర్వాత నువ్వు కదలలేదు, చావాలేదు, చుట్టాలేదు అనే వస్తువు, ఆ నగ్న సత్యం, ఆ పరమ సత్యం నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పినా నాకు లేదు నొప్పి, నీకు వెనకానికి నొప్పిదని అసలు వస్తువు అంతిమ వస్తువు, అంతిమ సత్యం తెలియబడదు. మన కోటి జనం ఎక్కినా, ఎన్ని యూనివర్సిటీల్లో చదువుకున్నాను, ఎన్ని కాలేజీల్లో చదువుకున్నాను, ఎన్ని గోల్డ్ మెడల్స్ మనం పుచ్చుకున్నాను, ఆ వర్గంలోని అంతిమ సత్యం మనకు అనుభవం అయ్యే వరకు మనకి జన్మల తప్పు, జన్మ పరంపర తప్పు. అంటే లోపల ఉన్న సత్యం మనకి తెలియాలి, అదే చివరి స్థితి. ఆ సత్యం తెలిసే వరకు మనకి జన్మల తప్పు, పునర్జన్మ తప్పదు, వేదన తప్పదు, దుఃఖం తప్పదు, స్ట్రగుల్ తప్పదు. అంటే నిజమైన సేకరణలో లోపల ఉన్న వస్తువును తెలుసుకోవడానికి మన ప్రయాణాలన్నీ సత్పురుషుల సహవాసం అంతకే, సద్గ్రంథ పఠనం అంతకే, పూలీ కంపెనీ కూడా అంతకే. మీకు లోపల ఉన్న సత్యాన్ని లక్ష్మిని తెలుసుకోవడానికి ఉపయోగపడే సహవాసాలు చెయ్యి. లోకంలో అనేక లోపాలు ఉన్నాయి, షేక్స్పియర్ చెప్పాడు. లోకంలో అనేక లోపాలు ఉన్నాయి, అనేక పొరపాట్లు ఉన్నాయి, అనేక ఫాల్ట్స్ ఉన్నాయి. కానీ నీ లోపమటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ఎవరైతే సహకరించరు, అంటే బ్యాడ్ కంపెనీ వరస్ట్ ఫాల్ట్ అన్నాడు. అంటే చెడు స్నేహాలు, చెడు సహవాసాలు లోకంలో ఉన్న పొరపాట్లలో పెద్ద పొరపాటు. ఆరోగ్యం మహాభాగ్యం అంటే కేవలం ఆరోగ్యం కోసం, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం కాదు. ఈ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం లోపలన్న వస్తువులను తెలుసుకోవడానికి సహకరిస్తాయి కాబట్టి ఈ ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి. ఆరోగ్యం ఆరోగ్యం కోసం కాదు. ఆరోగ్యం అంటే బాగా పని చేసుకోవచ్చు, పని చేసుకుంటే శక్తి వస్తుంది, శక్తి వస్తే తత్వం తెలుస్తుంది, లోపల నిజం తెలుస్తుంది అని. ఆరోగ్యం లేకపోతే మన పని ఇంట్లో పని మనం చేసుకోలేము. ఎక్కడో తత్వం దాటించుకో. ఆరోగ్యం లేకపోతే మన ఇంటికాడ మన రోజులు చేసుకునే పనులు కూడా చేసుకోవడం మన సమయం పడతాం. అంటే నువ్వు రోజు నీ ధర్మం, రోజు నువ్వు చేసుకునే పనులు అనుకో, పనులు చేసుకోవడానికైనా ఆరోగ్యం బాగుండాలి. ఈ ఆరోగ్యం నీ లోపల నిజాన్ని తెలుసుకోవడానికి కూడా సహకరిస్తున్నాయా. ఈ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అసలు సత్యం కాకపోయినా అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తుంది కాబట్టి వీటిని కాపాడుకో. ఈ లోకంలో మసిలేటప్పుడు కూడా జాగ్రత్తగా ఏ విధంగా చదవాలి, సహవాసాలు ఎలా ఉండాలి, ఎవరితోటి ఎంతవరకు ఉండాలి, అంతవరకు ఉంటూ జాగ్రత్తగా నీ బిహేవియర్ జాగ్రత్తగా చూసుకో. ఒక రామలక్ష్మీ చెప్తాడు, లవ్ ఆల్ ట్రస్టెడ్ షూ. నువ్వు ప్రేమించాలంటే అందరినీ ప్రేమించు, కానీ అందరినీ నమ్మకు. ప్రేమించడంలో పొరపాటు లేదు, అందరినీ ప్రేమించు కానీ అందరినీ నమ్మకం. ట్రస్టెడ్ షూ కొద్దిమంది మంత్రి, అందరూ నమ్మదగిన వాళ్ళు కాదు, కొద్దిమంది నమ్మదగిన వాళ్ళు. నమ్మదగిన వాడిని నమ్మితే మళ్ళీ నువ్వు చాలా బాధపడతావు, మళ్ళీ బాధ నీ వెనకాల వస్తుంది. వరల్డ్ ఆల్ ట్రస్టెడ్ షూ, అందరినీ ప్రేమించు కానీ అందరినీ మటుకి నమ్మకు, కొద్దిమంది మాత్రమే నమ్ము. నీ నమ్మిన వాళ్ళకి ఏదైనా, నీ నమ్మిన వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయొచ్చు, కానీ నమ్మిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళకి మటుకి అపకారం చేయకు. నీ నమ్మి నమ్మిన వాళ్ళకి నువ్వు ఉపకారం చేయొచ్చు, కానీ నువ్వు నమ్మిన వాళ్ళకి మటుకి ఒకవేళ నీకు అపకారం చేసి చెప్తున్నా నువ్వు చేయకు. అంచేత లవ్ ఆల్, అందరినీ ప్రేమించు, దానికి అభ్యంతరం లేదు, కానీ అందరినీ నమ్మకం. నా ట్రస్ట్ ఎఫ్యూ, కొద్దిమంది మాత్రమే మనం నమ్మదగిన వాళ్ళు ఉంటారు. వాకు ఆ విచక్షణ, ఆ డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్, ఆ విచక్షణ నువ్వు పోగొట్టుకోకు. ఆ ఇయోగాన్ని నువ్వు పెంచి పోషించుకోలేకపోతే నీకు తత్వం కూడా పెరుగు. వాసన నశిస్తే మనసుకు చేపలు ఉండదు. ఆ వాసన నశించడం ఎలాగా అని ప్రశ్న. ఇప్పుడు భగవాన్ ఏమంటారు, సరే సరే అవును అయ్యా, వాసన ఎలా పోతుందని అడుగుతున్నాను. సరే సరే అవును, ఎంతోమంది అలా చేశారు అయ్యా. ఆ వాసన పోగొట్టుకోవడానికే కదా మన పూర్వం గుండెలకు వచ్చిన వాళ్ళు ఎంతో కష్టపడి సాధనలు చేసి, ధ్యానం చేసి, కొన్ని కృషించి, ఉపవాసాలు చేసి ఎంతమంది కష్టపడ్డారు. మనకంతమంది భూమి మీదకి వచ్చిన వాళ్ళు అందుకే మరి ఎందుకంటే వాళ్ళందరూ తపస్సులు చేసి, విద్యను అభ్యసించి, సర్వాసాలు చేసి, ఉపవాసాలు చేసి, జల్లులందరూ పూర్వం ఎందుకు కష్టపడ్డారనుకుంటున్నావు. వాసన శంప చేసుకోవడానికి అనవయ్యా. వాసన మూడు వాసన అన్నారు స్వాముల వారు. ఒకటి లోక వాసన, రెండు దేహ వాసన, మూడు శాస్త్ర వాసన. ఏ మనిషికన్నా ఎన్ని రకాలన్నా ఈ మూడు కేటగిరీల్లోకి వస్తాయి. మనిషిలో రకరకాల మనం ఎన్ని రకాల తలకాయలు ఉన్నాయో అన్ని రకాల వాసనలు ఉంటాయి. సృష్టిలో ఎన్ని ఎంత జీవపోతున్నారో అన్ని రకాల వాసనలు ఉంటాయి. కానీ అన్ని మూడు కేటగిరీలోకి వస్తాయి. ఒకటి లోక వాసన, రెండు శాస్త్ర వాసన, ఈ రెండింటికి ఎంత బలమైంది దేహ వాసన. రెండింటికంటే బలమైంది ఆ దేహ వాసన. అంటే ఏంటి, దేహం లోపలనే వస్తువు చనిపోదు. దేహం చనిపోతుంది, ఏమైనా దేహం చనిపోతుంది అనుకుంటున్నాం. దేహం నువ్వు చనిపోవటం లేదు, దేహం అంటే దేహం యొక్క చావు నీ మీద ఆరోగించుకుంటున్నాం. అది కూడా దేహవాసనే, అది కూడా ఆ దేహవాసనే. ఈ మూడు వాసన నుంచి మిగత చిల్లర వాసనలు వస్తూ ఉంటాయి. మిగత చిల్లర వాసనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. షేక్స్పియర్ చెప్పాడు లోక వాసన ఎలా ఉంటుందంటే, ఆయన భాష ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు అనుకోండి డ్రామాలో, లోక వాసన ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎలా కనిపించినా ఎవరి వాళ్ళు పొరపాటు వింటూ ఉంటారట. పరమ పాయసం నోట్లో వేసుకున్నట్టు పాయసం, అప్పుడే వండిన పాయసం జీడిపప్పుతోటి, బాదం పప్పుతోటి, వీడిపప్పుతోటి, బాదం పప్పుతోటి తయారు చేసిన పాయసం నోట్లు వేసుకున్నట్టు వింటూ ఉంటారట. ఇతర వాళ్ళ పొరపాట్లు అంత ఇష్టంగా వింటారండి. షేక్స్పియర్ ఆడు ఎంత ఎంత సోషల్గా చెప్పాడు చూడండి. ఇతరులు చేసిన పొరపాట్లన్నీ వీళ్ళు శ్రద్ధగా వింటూ అదే టైంలో వాళ్ళ పొరపాట్లు ఇతరులకు తెలియకుండా కాపాడుకుంటూ ఉంటారట. ఈ పెద్ద మనుషులు లేదు లోకవాసం మన షేక్స్పియర్ అది వినేటప్పుడు జాగ్రత్త పడతారండి. ఇతరులు చేసే పొరపాట్లన్నీ మీరు జాగ్రత్తగా వింటూ ఉంటారటండి. ఈ వినేవాళ్ళు మళ్ళీ వీళ్ళ పొరపాటు వాళ్ళు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారటండి. ఇది లోకవాసం. లోకం అంటే ఇలా ఉంటుంది, అది కుక్క తోక లాంటిది అని ఒక సొంత షేక్స్పియర్ చెప్పి. ముక్కు తాగు ఉంటే ఎవరు చేస్తాడు, ఒకదాకా ఉంటే ఎవరు చేస్తాడు మనం ప్రతిఫలం చేయడం ఎలా ఉంటుంది, వదిలేస్తే అది అలా ఉంటుంది. అందుకే భగవద్ ఏమంటున్నారంటే, అది కాదు అయ్యా, వాసన గురించి నేను అడుగుతున్నావు. పూర్వం చాలా మంది పెద్దలు సాధన చేసి, ఎంత తపస్సులు చేసి, విద్యను సంపాదించి, యోగాభ్యాసాలు చేసి, ఆ ప్రాణాయామాలు చేసి, విచారణ మార్గాలు చేసి, ఎన్నో చేసి కష్టపడి వాసన నశింపజేసుకున్నారు అయ్యా. పూర్వం మనకంటే భూమి మీదకి వచ్చినటువంటి పెద్దలు చాలా కష్టపడి చేసుకున్నారు అయ్యా. కాబట్టి చేయగలమని నమ్మిన వాడు కనుక అట్లా చేశారు. అంటే మనం కష్టపడితే భగవంతుడు చెప్పిన వాక్యానుసారంగా మనం నడిస్తే, మన అహంభావం ఎటు గంటేయమంటే అటు గంటేయకుండా, మన దేహబుద్ధి ఎటు గంటేయమంటే అటు గంటేయకుండా భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని జీవించి అసలు వాసన నశింపజేసుకోగలమనే విశ్వాసం ముందు సాధన చేసేవాడికి ఉండాలి. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సాధన చేసినా ఈ వాసన నశించడం నీ మీద నీకే నమ్మకం లేదు. ఎంత సాధన ఏం చేస్తారా డాన్స్ ముద్దపై ఇంకా నువ్వు సాధన ఏం చేస్తావో అసలు ముందు నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉండాలి. కొంతమంది వాళ్ళు నేడ నాడే చూసి ఎవరో చూసుకుంటాను లేదా కరవటానికి వచ్చేస్తున్నారు వాళ్ళనే అనే అంచేదా. ముందు నువ్వు చేసే సాధన మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చేసే సాధన మీద, నువ్వు మాట్లాడే మాట మీద, నువ్వు చేసే ప్రయత్నం మీద నీకే నమ్మకం లేనప్పుడు అది వాసన ఎలా నశిస్తుంది? ఇప్పుడు కూడా రియాక్షన్ పాజిటివ్ గా ఉండాలి, కానీ రియాక్షన్ నెగిటివ్ గా ఉండకూడదు. మనకు ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, జబ్బు చేసిందనుకోండి, ఆ జబ్బు తగ్గిపోతుంది అనుకోవాలి. కానీ ఈ జబ్బు తగ్గదు, ఈ జబ్బుతో చచ్చిపోతాను అలా అనుకోకూడదని చెప్తున్నారు భగవాన్. మళ్ళీ పాటాయి పోటీ వస్తే సారు, కాళ్ళు లాగితే సార్ నేను చచ్చిపోతానని అంటాను. ఇంకా చచ్చిపోతానండి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు, రియాక్షన్ నెగిటివ్ గా ఉండకూడదు, రియాక్షన్ పాజిటివ్ గా ఉండాలి. నీకు ఏదైనా జబ్బు చేస్తే తగ్గిపోతున్న సంకల్పం నీకు ఉండాలి, ఆ సంకల్పం కూడా నీకు సహకరిస్తుంది. నీకు ఏదైనా జబ్బు చేసినంత మాత్రం నేను చచ్చిపోతాను అలా అనుకోకూడదు. ఇక నీ మనస్సు కూడా నీ మనస్సును మీరు సరిగ్గా నియమించుకుంటే నీ ఆరోగ్యానికి సహకారం చేస్తుంది. అయ్యా వాసన నశింపజేయటానికి, వాసన అంటే ఏంటి, వాసన అంటే ఏంటమ్మా, వాసన అంటే ఏంటి, వాసన అంటే ఇప్పుడు బూరు ఉండేటప్పుడు వాసనలు వస్తాయి కాదు. మనకు బూరులు ఉండేటప్పుడు, ఏదైనా ఇంటికర ఏదో ఉండేటప్పుడు, చేపల కూర ఉండేటప్పుడు చేపల కూర వాసన వస్తుంది. ఇంక అర్థమవుతుంది, మనకు బూరులు ఉండేటప్పుడు బూరులు వాసన వస్తుంది. వాసన అంటే బూరులు వాసన కాదు. వాసన కృషి మహోదౌ పతన కారణ శాశ్వతం గతి నిరోధకం. అది వాసన ఎలాగో వస్తుందంటే, కృతి మహోదయం, కృతి మహోదయం అంటే మనం అందరం ఉప్పు సముద్రంలో లేము, కర్మ సముద్రంలో ఉన్నా. కొన్నిందరం ఎక్కడున్నాము, సంసారం అంటే ఇంట్లో ఉన్న మనుషులు సంసారం కాదు. సంసారం అంటే చనిపోవటం, పుట్టడం, సంసారం. సంసారం అంటే ఏంటి, చనిపోవటం, పుట్టడం, మళ్ళీ చనిపోవటం, పుట్టడం, ఇదే సంసారం. సంసారం అంటే మనుషులు కాదు, చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవటం, ఇదే సంసారం. దేహం రావటం పోవటం, దేహం రావటం పోవటం, మళ్ళీ పోవటం రావటం, అది సంసారం అంటే. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఒంటి వ్యక్తి భావన, ఒంటి వ్యక్తి భావన, రెండు స్వార్థం. రెండు ఏంటి, స్వార్థం. ఈ రెండు మలమూత్రాలు లాంటి, మలమైనప్పుడు మూత్రం వస్తూ ఉంటుంది జనరల్గా. వీటి స్వార్థం ఎక్కువైందంటే వ్యక్తి భావన పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థం వచ్చాను, వీటి వ్యక్తి భావన పెరుగుతుంటే స్వార్థం కూడా పెరుగుతూ ఉంటుంది. దీనికి దానికి లెంక్ ఉంది. ఏంటి దానికి, ఈ వ్యక్తి భావనకి స్వార్థానికి లెంక్ ఉంది. మీకు వ్యక్తి భావన పెరుగుతుందనుకోండి, స్వార్థం పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు వ్యక్తి భావంతో పనిచేస్తుంటే మీకు తెలియకుండా మీకు స్వార్థం పెరిగిపోతూ ఉంటుంది. స్వార్థం ఉన్నవాడు వ్యక్తి భావం విడిచిపెట్టలేడు, స్వార్థం ఉన్నవాడు వ్యక్తి భావాన్ని విడిచిపెట్టలేడు. వ్యక్తి భావం ఉన్నవాడికి స్వార్థం పెరుగుతూ ఉంటుంది. అది ఆ స్వార్థం ఎలా నశిస్తుందంటే, వ్యక్తి భావన లేకుండా మాట్లాడుతుంటే, వ్యక్తి భావన లేకుండా పనిచేస్తుంటే, వ్యక్తి భావన లేకుండా ఆలోచిస్తుంటే మీకు ఏం తగ్గుతుంది, మాయా నేను తగ్గుతుంది, విద్యా నేను తగ్గుతుంది, ఆ మోడ జాలంపు ప్రేషిస్తుంది. ఎవరంటే వీళ్ళిద్దరూ దగ్గర దగ్గర చెప్తారు, వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ డియెస్ట్ ఫ్రెండ్స్, డియెస్ట్ ఫ్రెండ్స్. ఎవరిద్దరుని, వ్యక్తి భావం ఒకటి, స్వార్థం ఒకటి. వ్యక్తి భావం, వ్యక్తి భావం అనుకుంటే మీకు స్వార్థం అన్నట్టే. స్వార్థం ఉంది అనుకుంటే వ్యక్తి భావన పెరుగుతూ ఉంటుంది, వ్యక్తి భావన పెరుగుతుంటే స్వార్థం పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు నశిస్తున్నాయి కానీ కాకుండా మీకు చట్టం తెలుసు. వ్యక్తి భావన లేకుండా మనం పని చేసి నేర్చుకుంటే మనకు స్వార్థం కూడా ఎంతో కొంత తగ్గుతుంది. మనకు పూర్తిగా స్వార్థం తగ్గిపోక్కర్లేదు. మీకు అర్థమవుతుంది, మన స్వార్థం కొంచెం తగ్గించుకుని పని చేసినా నీ మరణాంతర జీవితంలో అది ఎంత సహకారం చేస్తుందో నీకు ఏమి తెలుసు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. మనం నూటి కింద పాటు స్వార్థం తగ్గిపోక్కర్లేదు వచ్చండి. నువ్వు కొంచెం స్వార్థం తగ్గించుకుని పని చేసినా నీ కుటుంబం గురించి, నీ పొట్ట గురించి నువ్వు చేసుకున్న పని అంతా శ్మశానంతో ఆకరం, వెళ్ళకాడితో ఆకరం. కానీ నీ కొంచెం స్వార్థం తగ్గించుకుని పని చేసి వ్యక్తి భావం లేకుండా కొంత ఈ లోకంలో పని చేస్తే ఈ పని నీ మరణానంతర జీవితంలో నీకు ఎంతో సహకరిస్తుందో నీకు తెలుసు. నెల ఎక్కువ చేయక్కర్లేదు. వ్యక్తిభావాన్ని మరిచిపోయి నీ స్వార్థాన్ని మరిచిపోయి కొంచెం పని చేసినా నీ మరణానంతర జీవితంలో నేను కాపాడుతుంది అన్నాడు భగవంతుడు. చేస్తాం ఏదో ఒక వ్యక్తి భావంతో పని చేస్తాం, పని చేస్తే మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. అది ఆ ఫలితాన్ని ఏం చేస్తాం మనం అనుభవిస్తాం. ఆ ఫలితాన్ని ఏం చేస్తాం మనం అనుభవిస్తామండి. ఇంకోటండి, మంచి పని చేసినా అనుభవించేది అహంకారం, చెడ్డ పని చేసినా ఏడ్చేది, మళ్ళీ ఫలితం వచ్చినప్పుడు ఏడ్చేది అహంకారం. సంతోషపడేది అహంభావనే. నీకు అర్థమవుతుంది, పుణ్యం పుణ్యానికి సంబంధించిన పని చేసేది అహంభావనే, ఆ ఫలితం వస్తే సంతోషించేది అహంభావనే, చెడ్డ పని చేసేది అహంభావనే, ఆ ఫలితం వస్తే దుఃఖపడుతూ కూర్చునేది అహంభావనే. అసలు ఈ గొడవలకి నీళ్ళు పురణంగలు రణకీర్ర బంతములు అంతా చింత అంతా సంబంధం లేదు, ఇసుమంతో ఈ సంబంధం లేదన్నారు పదం. భగవాన్ రాజీ పట్ల అక్కడికే తీసుకెళ్ళిపోతే ఈ పుణ్యాలు పాపాలు ఇక్కడ కూర్చోబెట్టమని కూర్చోబెట్టమని టైం వేస్ట్ చేయను. ఎంతమంది పుణ్యం సుఖ రూపంలో పోతుంది, పాపం దుఃఖ రూపంలో పోతుంది, ఇక్కడ ఆపి చేయడమన్న భగవాన్. మళ్ళీ ఏమనుకోమంటారు అన్నాడు అక్కడ. ఎవరండి భగవాన్? అంటే భగవాన్ ఇదేమనుకున్నాడంటే కృష్ణారామ అనుకోని భగవాన్ చెబుతారేమని వీడు అనుకున్నాడు. నన్ను ఏమనుకోమంటారండి అన్నాడు భగవాన్. అంటే భగవాన్ అన్నారు, నువ్వు ఎవడగా ఉన్నావో వాడిగా ఉండాలని అనుకో అన్నాడు. ఏం టీచింగ్ చూడండి, అప్పుడు నీ చూడండి, వాళ్ళందరూ వినండి టీచింగ్. మీరు వేదాల్లో సంబంధాలి, నన్ను ఏమనుకోమంటారు అన్నాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటి, నన్ను శివ అనుకో, రామ అనుకో, కృష్ణ అనుకో, ఏదో ఏదో అంటాడని మీరు అనుకున్నాడు. అంటే భగవాన్ చెప్పిన వండర్ఫుల్ రిప్లై, ఆ బ్యూటిఫుల్ రిప్లై, ఆ ఛార్మింగ్ రిప్లై, ఆ నైస్ రిప్లై చూడండి. ఉపనిషత్తుడు నేను అందాలి చూడండి, నువ్వు ఎవరిగా ఉన్నావో వాడుగా ఉండాలని అనుకో. ఆ మాటలో ఉన్న సౌందర్యం చూడండి, ఆ మాటలో ఉన్న ఆ సౌందర్యం చూడండి. ఇక్కడ అంటే వాసన మీకు ఎప్పుడు వస్తుంది, నేను మంచి పని చేస్తాము, మంచి పని చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితం నువ్వు అనుభవిస్తాం. అది అనుభవించినప్పుడే నీకు వాసన పడుతుంది. ఫలం పొందినప్పుడు పని చేస్తావు, మరి పని చేసినప్పుడు ఏమొస్తుంది, మరి ఫలితం వస్తుంది, ఫలితం మళ్ళీ అనుభవిస్తావు, అనుభవించినప్పుడు వాసన పడుతుంది, ఆ వాసన నుంచి తలంపు వస్తుంది, తలంపు నుంచి మళ్ళీ పని చేస్తే. ఇది ఉప్పు సముద్రం కాదు, పాల సముద్రం కాదు, రమణ మహర్షి గారి దీన్ని కర్మ సముద్రం అన్నారు. ఏం సముద్రం? కృతి మహోదయుడు అంటే, కృతి మహోదయుడు అంటే మహోదయుడు అంటే సముద్రం. అయితే అంతర్వేదిలో ముక్తి సముద్రం కాదు, ఏం సముద్రం? కర్మ సముద్రం. ఈ సముద్రంలో పడి నువ్వు తిరుగుతున్నావు, ఈ సముద్రంలో పడి నువ్వు తిరుగుతున్నావు. అయితే ఈ సముద్రంలోంచి నీకు ఈ చేతల వల్ల బయటికి రాలేవు, నీ ముక్కు మూసుకోవటం వల్ల బయటికి రాలేవు, నీ జపం చేసుకోవటం వల్ల బయటికి రాలేవు. ఒక అవతార పురుషుడు, ఒక మహాగురువు, ఒక జ్ఞానం వల్ల ఇంటర్ఫీరెన్స్ వల్ల ఈ కర్మ సముద్రం నుంచి బయటకు వస్తావు, కానీ నీ తెలివి చేతల వల్ల బయటకు రాలేవు. ఓ అరుణాచలేశ్వరుడా, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండటానికి కారణం నీ శక్తి కాకపోతే, నీ మహిమ కాకపోతే, నీ అద్భుతం కాకపోతే, నీ కరుణ కాకపోతే, నీ అనుగ్రహం కాకపోతే ఇలా ఎంచుకుంటానన్నాడు అక్షరమర్మాలు రమణ మహర్షిగా. ఆయన అలాంటి మనకేమొచ్చింది అని ఏమనంటే, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, నాలో ఏమనుకుంటున్నా మహర్షి గారు, మహర్షి గారు జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారంట. ఇదంతా నా తెలివితేటలు వచ్చిందా, నేను ఏమైనా సాధన చేసినా, గురు చుట్టూ తిరిగినా, ఉపనిషత్తులు చదువుకున్నానా, లేదా భగవద్గీత చదువుకున్నానా, లేదా అధ్యయనం చేశానా, జపాలు చేశానా, ప్రాణాయామాలు చేశానా, ఉపవాసాలు చేశానా, ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎలా ఉండటానికి కారణం నా సాధన కాదు, నా తెలివితేటలు కాదు, నేను ఇలా ఉండటానికి కారణం నీ మహిమ, నీ అద్భుతం, నీ నిరేక్షలు, నీ ఘనత. నువ్వు ఇలా ఉన్న రమణ మహర్షి ఎలా ఉన్నాడంటే, ఈ ఘనత రమణ మహర్షి కాదు, అరుణాచలేశ్వరుడు. ఇంకేంటి, ఈ రమణ మహర్షి ఇలా చేసిన వాళ్ళు ఎవరు? ఈ బ్రాహ్మణ స్వామిని రమణ మహర్షి కానీ చేసి పడవలసినాడు ఎవడు? అరుణాచలేశ్వరుడే. అయితే నన్ను చెంతకు తీసుకున్నావు, దగ్గరికి తీసుకున్నావు, నన్ను ప్రేమించావు, నన్ను లాలించావు, పిలిచి వెంటనే నన్ను ఇక్కడ లాక్కొచ్చావు. నాకు చిన్నతనంలో ఆడుకుని వయసులో 12 సంవత్సరంలో లోకం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, బ్రహ్మం అంటే ఏంటో, బ్రహ్మజన్మ అంటే ఏమిటో తెలియని రోజుల్లో నిన్ను స్ఫురించేలాగా, నిన్ను స్మరించేలాగా నన్ను చేసేవాళ్ళ, నన్ను స్మరించి ఇలా నన్నే చేశావు, నా హృదయంలో నువ్వు స్ఫురించావు, నా మనస్సు చేత నీ స్మరింపు చేసుకున్నావు, స్మరింపు చేసుకుని ఊరుకున్నావు, నన్ను దూరంగా పెట్టావు, దగ్గరికి లాక్కున్నావు, దగ్గరికి చేరదీశావు, దగ్గరికి చేరదీసి ఒక మహాజ్ఞాని కింద ఒక మహాభూతిని తీసుకొచ్చి కొండ మీద కూర్చోబెట్టావు. నీ ఘనత కింద రుజువు పెంచుతాయో ఇదే నీ ఘనతకు, నేను ఎలా ఉన్నాను, ఎలా చేయటం, నేను ఎలా తయారయ్యాను, అలా తయారవడానికి ఇదంతా నీ మహిళయ్యా, నీ అనుగ్రహమయ్యా, నీ ఘనతవయ్యా, ఇదంతా నీ నేలవయ్యా అన్నాడు అక్షర మనమాల. అతను దాన్ని అహంభావాన్ని తొలగించలేదు అయ్యా, నేను ఏదో ఒకసారి అరుణాచల అమ్మానని అది సాత్వికంగా తీసుకుని అహంభావాన్ని బయటికి లాగి కాల్చి మూడిచ్చేసావు అరుణాచలేశ్వరుడా, నేను దాన్ని జరపగలను, దాన్ని అసలు షేక్ చేయగలను, దాన్ని అతీతి మూవ్ చేయగలను, నా తెలివితేట వల్ల, నా సాధన వల్ల, ఈ గుడి చుట్టూరు తిరగటాల వల్ల, అంటే గుడి చుట్టూరు తిరగొద్దాం కదా, అంత మాత్రం చేత అహంభావన కలుగుతుందా, దాని మూలం ఓడుతుందా, దాని మూలం ఓడుతుందా, ఏదో అరుణాచల అరుణాచల అనమన్నారు, ఏదో అన్నారు మాట వరుసకి ఆటగా పాటగా, అంటే ఎవరో వాడు నన్ను స్మరించాడు కాబట్టి రాజవరం పడేసాడు, ఏదో సాకు కింద పెట్టి నన్ను ఉద్ధరించాలనుకుని వాళ్ళు సాకు కింద తీసుకుని ఉద్ధరించావు కానీ నేను చేసిన సాధనమని అంటున్నాడు. త్రిరూపమైనది కరుణా సముద్రమా, ద్రిరూపమైనది అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ద్రిరూపమైనది కరుణా సముద్రమా. నిన్నే కాపాడని సూర్యనారాయణ గారు అన్నారు నా దగ్గర, నాకు ఉదయంలోనే మనసును ఐక్యం చేయడానికి చూస్తున్నానండి, ఉదయమేదో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఉదయంలో మనసును ఐక్యం చేయడానికి చూస్తున్నాను, ఉదయంలో మనసును నిలబెట్టి ధ్యానం చేస్తున్నాను అన్నారు కాపాడని సూర్యనారాయణ గారు. అది మంచిదే, కానీ నేను అప్పుడు చెప్పాను ఎంత ప్రయత్నం చేసినా కొండమే ఉన్న ప్రేమ నాకు పోవటం లేదంటే ఇంక ఈ గట్టి ఈ గడిపే దాటలేకపోతున్నాను. అంటే కొండ మీద ఉన్న ప్రేమ ఇంకా పోవట్లేదు, పోతే మంచిదే ఉదయంలో చూసారు, అక్కడ సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టు ఉదయాకారం మనకు చెందితే మంచిది, అక్కడ ఫైనల్ అదే, కానీ ఇక్కడ ఈ గడప దగ్గర ఉన్నాం, ఎంత ప్రయత్నం చేసినా ఆ కొండ మీద ఉన్న ప్రేమ పోవటం లేదు. నాకు 10 సంవత్సరాల పూర్వం చాలా దెబ్బ చేసింది, డాక్టర్లు అందరూ ఇక్కడ సస్తాడు అన్నారు, డాక్టర్లు అందరూ ఏం చెప్పారంటే నేను చచ్చిపోతానన్నారు. అప్పుడు నాకు ఏమంటే నాకు అస్తమాన కొండ జ్ఞాపకం వచ్చింది, ఇంక ఈ శరీరంలో ఉండగా కొండను చూసే అవకాశం లేదేమో అన్నాం. అంటే నాకు క్యాన్సర్ జబ్బు లేకుండా క్యాన్సర్ జబ్బు ఉందన్నారు, ఆ క్యాన్సర్ జబ్బుతో నేను చనిపోతాను, అందరూ డాక్టర్లు చెప్పారు మీరు ఎలాగా చనిపోతారు కదా, నాన్నగారు ఎలాగా చనిపోతారు కదా, మీకు ఏది ఇష్టం అయితే తినమన్నారు, మీ చిండికాడ మీకు లేదు, చిండికాడ ఇంకా మీకు కంట్రోల్ ఇంచలేని, మీరు ఎలాగా చచ్చిపోతారు కదా, మీకు ఏది కావాలంటే అది తినమన్నారు. అప్పుడు నాకు ఒకటే ఆలోచన వచ్చింది, ఇప్పుడు చెప్తున్నారు కదా చచ్చిపోతామని, అప్పుడు నాకు ఒకటే జ్ఞాపకం వచ్చి ఇంటి లేఖ ఉండగా కొండ ఇంకా కనిపించలేమో, కొండను చూడలేమో, ఇంకా కొండ మీద బ్రాంచ్ పోవడం, ఎంత తత్వం చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత పెద్ద ఎంత మహర్షులతోటి యోగుల చోటి నిమాత్మల చోటి స్వాముల చోటి ఎంత స్నేహం చేసినా ఇంకా కొండ మీద నాకు ప్రేమ పోవటం లేదు. మోహము తిప్పి నీ మోహం అనర్చి నా మోహము, నీ మోహము తిప్పి నీ మోహం అనర్చి నా మోహము చేరదా అరుణాచల, ఓ అరుణాచల లోకం మీద మోహం అంతా పోగొట్టుకున్నాను, ఈ లోకం మీద నాకు మోహం ఏం లేదు, మోహం అంతా నా పోగొట్టుకున్నాను, నీ మోహంలో పడ్డాను, నీ ప్రేమలో పడ్డాను, నీ రక్తిలో పడ్డాను అరుణాచలేశ్వరుడా. ఇప్పుడు నీ మీద ఉన్న ప్రేమ నేను లోకం మీద అనురాగం నేను పోగొట్టుకున్నాను, కానీ నీ మీద ఉన్న నాకు అనురాగం నువ్వు పోగొట్టి నన్ను హృదయంలోకి తీసుకెళ్ళాలి, కానీ నీ మీద ఉన్న ప్రేమ నువ్వు పోగొట్టుకోవాల్సిందే, కానీ నేను పోగొట్టుకోలేను అన్నాడు అమ్మ మహర్షి కూడా. మోహం తిరిగి నీ మోహం అనర్చి నా మోహము లేదా అరుణాచలం, నీ మీద నాడు మోహం ఎప్పుడు పోతుందో ఎప్పుడే పోతున్నాం, లోకం మీద మోహం పోయింది, లోకం మీద మోహం పోయి, కానీ నీ మీద మోహంలో పడ్డాను, ఇప్పుడు నీ మోహంలో పడ్డాను, కానీ నీ మోహం తిరిగి అసలు తత్వం చెల్లించనుకో, కానీ నీ మీద నాకున్న మోహం పోగొట్టాలంటే నువ్వే పోగొట్టాలి, కానీ నేను సరిపోతాను అది పోగొట్టుకోవడానికి అన్నా. అసలు మనమాల రాసేటప్పుడు మధ్య మధ్యలో ఆయన కళ్ళంత నీళ్ళు వచ్చి ఎవరికి రమణ మహర్షి గారికి అక్షర మనమాల రాసేటప్పుడు మధ్యలో కళ్ళంత నీళ్ళు వస్తే అని కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆయన తెలియటం లేదని కూడా, అది అరుణాచలేశ్వరుడు గారికి ప్రేమ, కళ్ళంత నీళ్ళు వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియటం లేదు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికైనా పవిత్రుడు కాని వాడు జ్ఞాని కాలేడండి, మంచి పుస్తకాలు చదవడానికి ఏంటండి, ఇప్పుడు ఈ సంస్కృత శ్లోకాలు చదవడానికి, షేక్స్పీర్ గమ్మ చదవడానికి, ఈ పుస్తకాలు చదవడానికి, మన పొట్ట ఎంత నిజం ఇది ఎంత నిజం, మన శరీరం ఎంత నిజం ఇది ఎంత నిజం, లోకం ఎంత నిజం ఇది ఎంత నిజం, మన కూర్చు మన గురువులు మన వస్తువులు అండి, మీరు అర్థమవుతానండి. అసలు వస్తువులు ఏంటంటే అవన్నీ పవిత్రత, రమణ మహర్షి గారు అరుణాచలం ఇంటికా నుంచి అరుణాచలం పారిపోయి వచ్చాడు కదండి, రైల్వే టైం టేబుల్ చూశాడు, అందులో 3 రూపాయలు సరిపోతున్నాయి అని అర్థమైంది, టిక్కెట్కి అక్కడ 5 రూపాయలు కాగితం ఉంది, మీకు అర్థమవుతుంది, 5 రూపాయలు తీసుకోలేదు, 2 రూపాయలు అక్కడ పెట్టేసాడు, చూడండి 5 రూపాయలు పెట్టిపోదు అనుకోలేదు, 2 రూపాయలు అక్కడ పెట్టేసి 3 రూపాయలు నేను పెట్టుకోవడం నాకు టిక్కెట్ ఇది సరిపోతుంది, 2 రూపాయలకి నీట్లు ఎదురేస్తూ ఉన్నాడు, అవరే పవిత్ర చూడండి. అప్పుడు కూడా నా జీవితంలో ఒకేసారి అబద్ధం చెప్పానని చెప్పాడు ఆయన, కానీ నిలబడినాడు అరుణాచలేశ్వరుడు, స్ఫురించాడు అరుణాచలేశ్వరుడు, గురిస్తున్నాడు రైతులు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు అని చెందుకు తెలుసుకోవడానికి నిలబడ్డాడు. నిలబడితే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు అప్పటికే బిజీ చదువుతున్నాడు, రమణ మహర్షి గారు అమ్మగారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి నిలబడ్డాడు, కూర్చున్నాయి అరుణాచలం వెళ్ళడానికి నిలబడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే స్కూల్కి వెళుతున్నాను అన్నాడు. నువ్వు సేవ కదా, ఈ రోజు సెలవ కదా అన్నాడు. ప్రైవేట్ క్లాస్ ఉన్న అంతకు వెళుతున్నాను, నా జీవితం వాడి అబద్ధంలో ఒకటి అరుణాచలం రావడానికి అబద్ధమాడు వచ్చానన్నాడు. ఎక్కడ వాసన లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ జన్మలు లేవో, అక్కడ నువ్వు ఉన్నా. నువ్వు వాసన చోట నువ్వు తాదాత్యం పొందుతున్నావు. ఈ వాసన నేను, ఈ వాసన నేనని నువ్వు వాసనలు కాదు, నువ్వు వాసనలు కాదు, నీ తలంపులు కాదు, నువ్వు నీ శరీరం కాదు, నీ ఈ మనస్సులు కాదు, ఈ చరిస్తున్న నీ మనస్సులు కాదు, ఈ దేహము, ఈ మనస్సు, ఈ తలంపులు, ఈ వాసనలు, ఈ సంస్కారాలు, ఈ టెండెన్సీస్ అన్ని లేని చోట నువ్వు ఉన్నావు. ఇవన్నీ లేని చోట నువ్వు ఉన్నావు. అంటే ముందు నాకు నేననే తలంపు వస్తుంది. ముందు ఏ తలంపు వస్తుంది మనకి? నేను అనే తలంపు వస్తుంది. అది గ్రంథి, అది మొడి. కొంతమంది ఈ జంజాలు మీకు తెలియదు కానీ ఈ జంజాలు ఒకసారి చిక్కులు పడతాయండి, మీకు అర్థమవుతుంది. జంజాలు చిక్కులు పడతాయి, ఆ చిక్కు ఎలా తీసుకోవాలి ఒకసారి మనకు తెలియదు. చిక్కు ఎలా తీయాలంటే దాన్ని మరో ఎవరో తెలిస్తే కదా చిక్కులు తీసుకోవడం అది. జంజాలు చిక్కులే తెలుసుకోలేకపోతుంది, ఇంకా అహంకారం చిక్కు మాకెలా చేతలు తీసుకోవడం అది. లోపలన్న చైతన్యానికి మీకు అర్థమవుతుంది, లోపలన్న చైతన్యానికి, ఈ జడమైన శరీరానికి, చనిపోయే శరీరానికి బంధం పెట్టి ఏమి అప్పుడే ఆ ముందు దేహం కాకపోయినా దేహము నేను అనే భావన అనే తలంపు కలగజేసి కూడా అందే. భగవాన్ అన్నారు అక్షమాల ముందు మొదల తెలియటిందో నాకు చివర తెలియటిందో ఇంక ఎలా ఇప్పుకోను అంటే నేనే ఇప్పుకుంటాను అన్నాడు ఆయన. ఓ ఇప్పుకో ఇప్పుకో అంటాడు దేవుడు. అహంకారం ముడికి తీసుకో, ముడికి తీసుకుంటే నాకు మొదల అకౌంట్లో తెలియటిందో చివరి అకౌంటుందో తెలియదో ఇదే ఇస్తే ఇస్తే అంటే అది మనం పద్దం దారి ఎప్పుడే మొదల చివర తెలియకపోవచ్చని. అయితే ఇప్పుడు ఇప్పుడంటే నేను ఎలా దాన్ని నువ్వు విడదీస్తాను అయ్యా, మొదలు కనపడటం లేదు, చివరి కనపడటం లేదు, ముడి ఎలా విడదీస్తాను నేను. అయితే ఆ ముడి ఎలా చెప్తారో, ముడి మూలం ఎలా తీయాలో నువ్వు తీసి పెడితే తీసే సాధ్యమవుతుంది. కానీ నా ఎంత నేను ఎలా ఈగా ముడి తీసుకుంటాను, ఆ ముడి నేను అనుకున్నప్పుడు దాన్ని ఎలా కత్తిరించుకుంటాను అయ్యా, నువ్వు కత్తిరించి పెట్టవలసిందేవా అన్నాడు అక్షరమణ. నువ్వు ఏ ముందైతే తొలగించుకోమని అంటున్నావో, ఏ ముందైతే ఇప్పమని అంటున్నావో, ముడే నేను అనుకుంటున్నాను. ఆ ముడే నేను అనుకున్నప్పుడు దాన్ని నేను ఎలా కత్తిరించుకుంటాను, నా పీకి నన్ను కోసుకోమంటే నేను కోసుకుంటాను కదా, నేను కోసుకోను. ఈ చైతన్యాన్ని జలాన్ని కలిపే ముడిని, ఈ అహంకారం అనే ముడిని, యహాంభావం అనే ముడిని, ఆ చిక్కును నేను తీసుకోలేనవయ్యా, ఆ చిక్కును నేను తీసుకోలేనవయ్యా. అది మన మొదలా తెలియటం లేదు, చివరా తెలియటం లేదు, అది మధ్యభాగం చేయటం. నన్ను ఇప్పమంటే నేను ఎలా ఇప్పుతాను అయ్యేది అంటే నువ్వు ఇంటి పెట్టేది అని అక్షర మనమాలలో ప్రార్థించారు అరుణాచలేశ్వరుడు. భగవాన్ దుర్దర్శనం చేసినప్పుడల్లా ఈ భక్తులు కొంతమంది పెన్షులు కాయకీలు వేసుకుని తిరగడం మొదలు పెట్టారు. తిరగడం మొదలు పెడితే అని ఎప్పుడు ఏది స్ఫురిస్తుంది ఆశ్చర్యం. అదే అక్షర మనమాల ఎద్దన్నారు చాలా కాలం పూర్వం, ఏదో పెద్దలు చెప్పినవి ఉన్నాయో చదువుకోండి అన్నారు. కానీ ఈ కాగితం పెన్షులు వేసుకుని రోజు సిద్ధమయ్యారు అనుకోవాలి. నేను కాగితం పెన్షులు ఇంటి పెట్టలేదు ఆయన స్ఫురించి చెప్పారు. అదే అక్షర మనమాల. అది ఆలోచించి రాసింది కాదు, ఆలోచించి రాసింది. ఆయన హృదయాన్ని ఓపెన్ చేసి అరుణాచలేశ్వరుడు ఆయనకున్న ప్రేమని, ప్రేమ ఆయనకున్న ప్రేమ ఎలా ఉంటే ఆయన అరుణాచలేశ్వరుడికి ఆయనకున్న అనుబంధం అక్షర మనమాలలో వ్యక్తం అవుతుంది. అది ఆలోచించి రాసింది కాదు, అది ఆలోచించి రాసింది కాదు, అది ఎలా వస్తే ఆయన హృదయంలో ఎలా స్ఫురిస్తే ఆ స్ఫురించింది అనే మాటలో పెట్టాడు. అందుకని ఆలోచించి ఎలా రాస్తే ఎలా ఉంటుంది, అలా రాస్తే ఎలా ఉంటుంది, అక్కడ పురుషార్థ పెడితే ఎలా ఉంటుంది, ఇక్కడ కామన పెడితే ఎలా ఉంటుంది, ఇలా పరిస్థితులు రాసి పిల్లల్లా రాసింది కాదు. ఆయన హృదయంలో ఏమి స్ఫురిస్తే కాదు మీరు పెట్టి అదే నా పెట్టలే తక్కువ రాసేవారు ఏం చెప్తాను. అదే అక్షర మన మాల, అక్షర మన మాల. అంటే ఇప్పుడు మన పెళ్లికి ఏమో పూలతో మాల కడతాం, అరుణాచలేశ్వరితో పెళ్లి చేసుకోవడానికి అని దేనితో పెట్టారు మాల, అక్షరాలతో పెట్టారు ఆ మాల. ఇప్పుడు మామూలుగా పెళ్లికి మాల ఎలా కడతారు, దాని మాల అంటే దండ, ఆ దండ ఎలా కడతారు, ఇక్కడ పూలతో కడతారు. అక్షర మన మాలలో అక్షరాలతో ఆ దండ కట్టారు అరుణాచలేశ్వరుడు పెళ్లి కుమారుడు రమణ మహర్షి గారు పెళ్లి కుమార్తె. వాసన ఎక్కడనే మనసులో ఉన్నాయి, నీ మనసులో కాదు, నువ్వు ఎక్కడ ఉన్నావు మనో మూలంలో ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు మనో మూలంలో ఉన్నావు. మనో మూలంలో వాసన లేదు, నువ్వు తలంపు లేదు, నువ్వు పునర్జన్మ లేదు, నువ్వు పుణ్యం లేదు, నువ్వు పాపం లేదు, నువ్వు చీకటి లేదు. ఆ ద్వైతాలు కచ్చి దండవాలి కదిచాడు భగవాన్ అంటారు. నేనుంటే నువ్వు ఉన్నావు, నేనుంటే వాడున్నాడు, నేను లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు, వాడు ఎక్కడ ఉన్నాడు అని అన్నాడు భగవాన్. నేనుంటే నువ్వు ఉన్నావు, నేనుంటే వాడున్నాడు. ఈ నేను మూల తలంపు, ఈ నేను నా ప్రథమ తలంపు, ఈ నేను నా ప్రధాన తలంపు ఉంటే ప్రపంచం ఉంది, ప్రపంచం ఉంటే దేవుడు ఉన్నాడు. ఆ అయ్యో లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వాడెక్కడి నుంచి వచ్చాడు, నేనే మూలతరంకే లేనప్పుడు, నేనే ప్రథమ తరంకే లేనప్పుడు, ఆ దేహగతమైన మూలతరంకే లేనప్పుడు, ఆ దేహగతమైన తరంకే లేనప్పుడు, ప్రథమ తరంకే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వాడెక్కడి నుంచి వచ్చాడు, అంటే నువ్వంటే ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మూలతరంకు మీద ఇవన్నీ ఆధారపడి ఆ పుణ్యాలన్నీ ఎక్కడున్నాయి, మీరు చేసుకునే పుణ్యాలన్నీ ఎక్కడున్నాయి, మనసులో ఉన్నాయి. మీరు చేసిన పాపాలన్నీ ఎక్కడున్నాయో మనసులో ఉన్నాయి. లోకంలో గొడవలన్నీ ఎక్కడున్నాయి, మనసులో ఉన్నాయి. రాబోయే జన్మలకి కారణాలు ఎక్కడున్నాయి, ఈ మనసులు ఉన్నాయి. అంటే మనసు లేకపోతే అని అడిగిపోయి శరీరం లేని వాడికి రోగం లేదు, మనసు లేని వాడికి దుఃఖం లేదు. మనస్సు తన మూలాన్ని అది చూస్తేనే కానీ అది నశించదు. అంటే దాన్ని హృదయంలో ఉండవుగా, నువ్వు ఎవడగా ఉన్నావు వాడిగా ఉండు, వాసనలు వాటంతటి పారిపోతాయి, రాలిపోతాయి. వాసనకి శక్తి ఎవడిస్తున్నాడో నువ్వే ఇస్తున్నావు, వాసనకి శక్తి ఎవడిస్తున్నాడో నువ్వే ఇస్తున్నావు, ఈ తలంపులకి శక్తి ఎవడిస్తున్నాడు నువ్వే ఇస్తున్నావు. షేక్స్పియర్ ఒక డ్రామాలో చెప్తాను, నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే లైట్ హాస్పిటల్ ఉంటాడు, నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే లైట్ హాస్పిటల్ ఉంటాడు. మళ్ళీ పని పాత ఇంటి దగ్గర జరిగిపోయిన వాళ్ళని తలబెట్టుకుని కూర్చుంటాడు, ఈ జరిగిపోయిన దేవాలని తలపెట్టుకుంటే మీకు గుండె బరువు ఎక్కువైపోతుంది. నేను గుండెకి ఏమవుతుంది, బరువు ఎక్కువైపోతుంది. అయ్యా ఏదైనా బరువు మోయచ్చు, ఎంత బరువు మోయాలంటే మీరైనా బరువు మోయకూడదు, మోసి బరువు మోయచ్చు, నువ్వు పని చేసుకోవచ్చు, నువ్వు ఎంతవరకు పని చేసుకోగలవు అంతవరకు పని చేసుకోక నువ్వు చేయలేని పని నువ్వు చేయకూడదు. అలా నువ్వు గుండె కూడా శరీరంగా ఉండకూడదు, లైట్గా ఉండాలి. అది లైట్లు చెప్తాను, గుండె శరీరంగా ఉండకూడదు, లైట్గా ఉండాలి. లైట్గా ఉంటే చాలా కాలం పొందుతావు హాస్పిటల్కి వెళ్ళక్కడ లేకుండా. మరి లైట్గా ఎలా ఉంటుంది, వెళ్ళి అంటే ఏంటి, లైట్ అంటే ఏంటి, జరిగిపోయిన గొడవలో తలబెట్టుకోకుండా ఉంటే నీ గుండె లైట్గా ఉంటుంది. కొంతమంది జరిగిపోయిన గొడవ రాష్ట్రాన్ని తలబెట్టుకుంటున్నాడు, గుండె బరువు ఎక్కుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఎన్నో గ్రాములు బైపాస్ సర్జరీలు, ఆ సర్జరీలు, ఈ సర్జరీలు, ఈ సర్జరీలు, గుండె లక్షల మిల్లు శరీర హార్ట్ కాదు లైట్ హార్ట్ ఉండాలి. ఆ గ్రామంలో ప్రజెంటేషన్ చూడండి, షేక్స్పియర్ వాళ్ళు ఎంత మనల్ని ప్రేమించారో చూడండి. మన మీద ఎంత ప్రేమ లేకపోతే, మన మీద ఎంత దయ లేకపోతే, మానవ జాతి మీద ఎంత కరుణ లేకపోతే ఈ మాటలు చెప్తారు. ఎవరు చెప్పి, మీ అమ్మ చెప్పిందా, మీ నాన్న చెప్పాడా, మీ తాత చెప్పాడు, ఈ మాట మీకు కావాల్సిందో చీర కొనిస్తారు. మీకు అర్థమవుతుంది, ఏ గారిలో కావాలంటే ఉండి పెడతారు, ఏ తరమతో కావాలంటే తగిన తనకన్నా ఉన్నాడు కదా అక్కడ తీసుకుని చూపించమంటే చూపిస్తారు. మీకు అర్థమవుతుంది, ఏం తాతయ్యనాడు తిరమ చూడాలంటే ఎంతన్నా తీసుకెళ్ళి చూపిస్తారు. ఏం ఈ కరుణాకృతి నుంచి అనుగ్రహకృతి నుంచి శబ్దం మీకు ఎక్కడి నుంచి వస్తుంది. అంటే జరిగి హాస్పిటల్ పెంచుకోకు, బరువు నువ్వు గుండె ఎక్కువ బరువుగా పెట్టుకోకు, లైట్గా పెట్టుకో. దానికి ఉపాయం ఏంటి, నువ్వు పని చేసుకోవచ్చు, నీ పని ఏదో నువ్వు చేసుకోవచ్చు. జరిగిపోయిన గొడవలన్నీ తల పెట్టుకుంటే అంటే నీ గుండె బరువు ఎక్కువైపోతుంది. జరిగిపోయిన గొడవ ఏం పెట్టుకోకుండా ఏ రోజు పోయినాడు ఏం చేసుకుని, ఏ రోజు గొడవలు ఆ రోజు ఇది సరిపోతున్నాడు. జరిగిపోయిన గొడవలు ఎందుకు రాన్నాడు శ్రీకృష్ణుడు, ఏ రోజు గొడవ ఆ రోజు ఇది సరిపోతాం కదా. నువ్వు జరిగిపోయిన గొడవలన్నీ ఎందుకు నీ గుండెకు బరి ఎత్తుకోవడానికి, అంటే నువ్వు జరిగిపోయిన గొడవ రోజు తలపెట్టుకోవడం మానేస్తే నీ హార్ట్ ఎలా ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది, లైట్గా ఉంటుంది. లైట్ హార్ట్ నువ్వు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడుతుంది, హెల్ హార్ట్ ఎక్కువ కాలం జీవించడానికి సహకరిస్తుంది. కొంతమంది ఇంకా పని పాటలు లేదు, వాడు ఎవరికి వెళ్ళి కూర్చుంటా అనుకుని వాడు ఎలా అన్నాడండి, వీడు ఎలా అన్నాడు, వాడు సంగతి తెలుద్దాం అనుకుంటున్నాడు, వీడు ఎలా అన్నాడు, వాడు చెప్తాడండి, వీడు అలా చేశాడండి, వీడు అలా చేసే ఇంకే కూడా అది మనకు ఉపయోగపడవు, వారికి ఉపయోగపడవు, మనకి ఉపయోగపడవు, వారికి ఉపయోగపడవు. జరిగిపోయిన గొడవ తలపెట్టుకోవడం సాత్విక బుద్ధి రాదు, సాత్విక బుద్ధి లేకపోతే లైఫ్ హార్ట్ రాదు. సాత్విక బుద్ధిని సంపాదించుకోవాలి, మీరు ఉంటే సరే సరే లేకపోతే సంపాదించుకోండి. ఏ బుద్ధి, సాత్విక బుద్ధి. వాసన ఎలా జయించాలని అడుగుతున్నావు కదా, పూర్వీకులు పెద్దలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ సాధన చేసుకున్నారు. మీకు ఇష్టమైతే ఇది కూడా ఆచి ఎక్కడైతే వాసన లేవో ఆ వస్తువుని చింతిస్తుంటే వాసన పోక ఏం చేస్తుంది, మల్లెపూల దగ్గర కూర్చుంటే వాసన రాకుండా ఏం చేస్తుంది. అసలు మల్లెపూల దగ్గర కూర్చోయా, కానీ ఆ మల్లెపూల దగ్గర కూర్చుంటే వాసన రాకుండా అవుతుందే, దాంతో వాసన దానింతలదే వచ్చేస్తుంది. ఎక్కడ వాసన లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఊహలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో, ఎక్కడ భయాలు లేవో, ఎక్కడ రాగద్వేషాలు లేవో, అక్కడ కూర్చో, అక్కడ ఉండు, అక్కడ నిలబడు, అక్కడ ముడుగు, దాన్ని ధ్యానించు. వాసన దానంతలది నశిస్తుంది, ఇది వారిపోయి రాలిపోతుంది. ఎక్కడైతే వాసన లేవో, ఎక్కడ తలంపులు లేవో, అక్కడ ఉండమంటున్నారు కదా, నేను ఎంతకాలం అక్కడ ఉండమంటారు అంటున్నారని. అక్కడ ఎంతకాలం ఉంటామంటే నీ వాసన రాలిపోయే వరకు అక్కడ పడి ఉండు అంటున్నారు. ఎంతకాలం ఉండాలంటే నువ్వేదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావో అది పోయే వరకు ముందు అక్కడ అక్కడ ముందు అక్కడ ముందు దాని నిండా ముందు రైలు నిండా ఉండవయ్యా అక్కడ నిండాన ముందు నిండానే ముందు అక్కడ ముందు అక్కడ స్థిరపడు ఎక్కడ స్థిరపడతావు నీ ఊరి చూడ ఏదైతే నువ్వు పోగొట్టుకోవాలంటున్నావు అవి ఎక్కడ లేవు అక్కడ స్థిరపడు కొంతమంది పిల్లలు కాలేజీలు చదువుతూ ఉంటారు కదండి ఏమన్నా అక్కడ ఉంటే చెడ్డ పెరిగిపోతుంది అక్కడి నుంచి ముప్పై మీద మార్చేస్తామని అంటారు అక్కడ నీ వాతావరణంలో మార్చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు చంద్రశ్రీ గారు మధ్యలో ఉంటే చంద్రశ్రీ గారు మారకపోతే ఊరు మార్చేస్తూ ఉంటారు ఒకసారి ఊరే మార్చేస్తూ ఉంటారు అలాగే ఎక్కడ లేవో చంద్రశ్రీ వ్యక్తులు ఎక్కడ లేరు అక్కడ అప్పుడు ఎలా మారుస్తారు అలాగే మీ మనసు వాసనలు ఏంటో తలంపులు ఏ తలంపులు ఏ బలహీనతలు నువ్వు పోగొట్టుకోవాలని అనుకుంటున్నావో ఈ బలహీనతలు ఎక్కడ లేవో అక్కడ సుఖం ఆ ఉదయంలో ఉండే సుఖం ఏంటంటే సంతోషం దుఃఖం కాదు అది మధురానుభూతి అనుభూతి మనం వర్ణించడానికి అది దేహానికి అందదు అది ఇంటికి వాళ్ళకి అందదు అది మనస్సుకి అందదు దేనికి అందదు నీకు అనుభవేత వైద్యం అది ఏంటని నీ అనుభవేత వైద్యం అది నీకు అనుభవంలోకి వస్తుంది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్షంలో నీకు పుస్తకాలతోటి గురువులతోటి జ్ఞానులతోటి సంబంధం కాకుండా ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చి ప్రత్యక్షంగా నీకు తెలుస్తూనే ఉంటుంది అది ఎంతకంటే నీకే తెలుస్తుంది నువ్వు ఇప్పుడు ఆ దేహం మీరు కాదంటే మీరు నమ్ముతారా ఆ దేహం మీదని స్పష్టంగా తెలుస్తుంది కదా అంత స్పష్టంగా అంత సరళంగా అంత సహేతంగా అంత నిదానంగా అంత సిద్ధంగా ఆ లోపల ఉన్న వస్తువు నీకు అనుభవించడం అంత సహజంగా అంత సరళంగా నీకు తెలుస్తుంది అంటే రుజువులతోటి సాక్షాలతోటి పని వేదాల్లో ఏ దేవుడిని తెలుసుకోమని చెప్పారా దేవుడు నీకు ఈ ఉదయంలో నీకు తెలుస్తా అది ప్రత్యక్షంగా డైరెక్ట్గా నీకు అనుభవంలోకి వస్తున్న వస్తువు ఇప్పుడు మనకి ఎప్పుడైనా కక్కు వస్తుందనుకోండి ఆ లోపల పసంతా బయటకు వచ్చేవరకు కక్కుతూనే ఉంటాం అలాగే నీ వాసనన్నీ తలంపులను నశించే వరకు పునర్జన్మ కారణాలను నశించే వరకు నాకు నిలబడి ఉండు ఎక్కడ ఆ వరంలో నిలబడి ఉండు ఆ వాసన లేని స్థానంలో నువ్వు నిలబడి ఉండు చివరికి వచ్చేటువంటి వస్తువు నీకు వశం అవుతుంది ఆ వస్తువు నీకు లోపలోకి వస్తుంది నీ జాగ్రత్త అవస్థ కూడా అసత్యమే సపన వస్తువు కూడా అసత్యమే గాఢ నిద్ర కూడా అసత్యమే అయితే ఇప్పుడు అసత్యం ఆ జ్ఞానం చెప్పిన జ్ఞానం లేని వాడికి అర్థం కాదు ఆ లోపలటువంటి ఆ వస్తువుని చూశారు ఏ వస్తువు అమృత వస్తువు మరణం లేని వస్తువు నీకు తెలుసుకున్నట్టు నీకు తెలుస్తుంది ఇది మూడు కూడా అసత్యాలు జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్త అవస్థ మూడు కూడా అబద్ధాలు మూడు కూడా అసత్యాలని సంగతి నీకు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది నీ వర్గంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాక ఈ మూడు అవస్థలు అసత్యాలని సంగతి నీకు అనుభవించబోతుంది అయితే నేను అక్కడ ఉండమంటున్నారు కదా ఉంటానని చూస్తాను అక్కడ ఉండమంటున్నారు కదా అక్కడ ఉండమంటున్నారు కదా ఉదయంలో ఉండమంటున్నారు కదా ఉంటాను ఉంటారు దేన్ని తెలుసుకుని వరకు నేను ఉండాలి అక్కడ పోగొట్టుకుని ఏ పోతానుకోండి మరి నాకు తెలియబడేది ఒకటి ఉండాలి కదా నాకు తెలియబడేది ఒకటి ఉండాలి కదా దేన్ని తెలుసుకునే వరకు నేను ఎక్కడ ఉండాలి ఈ లోపల ఉన్నటువంటి ఆ నగర సత్యాన్ని ఆ ఫైనల్ ట్రూత్ని ఆ అల్టిమేట్ ట్రూత్ని మీకు అనుభవం వరకు అక్కడ ఉండవలసింది మనస్సు బయటికి పారిపోకుండా ఆపుచేసేది దృఢమైన వైరాగ్యం మనస్సు ఉదయంలో నిలబడటానికి సహాయం చేసేది అభ్యాసం అయితే దృఢమైన వైరాగ్యం లేకుండా వివేకం లేకుండా అడిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ ఆ ఫ్యాకల్టీ లేకుండా ఉదయంలో ఉండదు అది శిక్షణ చూశారు విశిక్షణ నేను చెప్పిన మాటలో మీరు ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు అనేటువంటి విచక్షణ కూడా మీకు ఉండాలి మీరేదాన్ని ఎవరు మాట్లాడినా ఎవరు ఏ పుస్తకం రాసిన ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఇందులో ఎంతవరకు తత్వం ఉంది మీరు ఎన్ని పొలిగా లేకపోతే గిందగా అనే విచక్షణ కనుక మీకు లేకపోతే తత్వం మీకు తెలియదు ఇందులో పుల్లు మాట్లాడినా గిందలే నిన్నాయి అనే విచక్షణ కనుక మీకు లేకపోతే డిస్క్రిమినేషన్ కనుక మీకు లేకపోతే మీకు తత్వం తెలియదు ఈ తత్వం అతి వ్యాధిశిక్షణ ఉండాలి దృఢమైన వైరాగ్యం ఉండాలి ఈ వివేకం ఉండాలి అవిశిక్షణ జ్ఞానం ఉండాలి అవిశిక్షణ జ్ఞానం ఉండాలి అంటే వేరు చేసుకుని ఏది నిజం ఏది నిజం కాదు ఏది సత్యం ఏది సత్యం కాదు ఏది నిత్యం ఏది నిత్యం కాదు అని వేరు చేసుకుని విశిక్షణ చేసుకుని అదే ఆ రెండింటిని వేరు చేసుకుని ఆ తెలివి ఆ వివేకం మీ తలకాయతో ఉండాలి అప్పుడు మీ మనసు హృదయంలో నిలబడటానికి అలవాటు అవుతుంది స్థుతి నింద మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి మీ మనస్సు అప్పుడు అవుతుంది మిమ్మల్ని స్తోత్రం చేయకముందు మీరు ఎలా ఉన్నారు స్తోత్రం చేసిన తర్వాత కూడా మీ మనస్సు అలా ఉంటే ఇబ్బంది లేదు కానీ స్తోత్రం చేసినప్పుడు ఒకలాగా అది చేయకముందు ఒకలాగా ఉంటే మీ మనస్సు బాహ్యం కనుక వచ్చేస్తుంది అది హృదయంలో నిలబడమున్నా నిలబడము సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని ఎవరైనా పొగిడారు అనుకోండి, ఆ పొగడ ముందు మీ మనస్సు ఎలా ఉందో పోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా నిందించారనుకోండి, ఆ నిందించకుండా మీ మనస్సు ఎలా ఉండాలో నిందించిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అలా ఉండదనుకోండి మీ మనస్సు, అది కూడా ఏ నిలబడదు. హృదయకారం చెందదు, ఆత్మకారం చెందదు, ఆ జ్ఞాన సింహాసనం మీద కూర్చోలేదు. అంటే మీరు ఏదైనా చెడు స్నేహాలు చేస్తాం అనుకున్నాను, మన ఆ స్నేహితుని చెడతాం మనం, మన మంచి వాళ్ళైనట్టు. మనం కూడా చెడ్డ స్నేహాలు చేయాలి ఎందుకుంటుందంటే దానికి సంబంధించిన బలహీనత మనకు తెలియకుండా మనలో ఉంది కాబట్టి ఆ స్నేహాలు పెడతాం. మనలో చెడ్డ లేదనుకోండి, చెడ్డ స్నేహాల మీద ఆకర్షణ ఉండదు. మనలో కూడా ఎంతమంది చెడ్డ ఉంది కాబట్టి వాటి మీద మనకి ఆకర్షణ కలుగుతుంది. మనలో అసలు చెడ్డ లేదనుకోండి, ఆ జన్మ గురించే రవితులు అనుకున్న మానవుడు వాటికి బయట అట్రాక్షన్ లేదు. ఏదో మా అబ్బాయి చెడ్డ స్నేహాలు చేస్తున్నాడని అంటారు వీళ్ళు, కానీ వీళ్ళ అబ్బాయిలో కూడా ఎంతమంది చెడ్డ ఉంది. చెడ్డని కాబట్టి ఆ స్నేహాలు కలుగుతున్నాడు. వీళ్ళ అబ్బాయి అసలు చెడ్డను కనుకోని ఆ స్నేహాలు చేయమని చెయ్యడు. అంటే ఇవన్నీ నువ్వు పోగొట్టుకోవాల్సి, నీ పోగొట్టుకుంటే త్యాగం చేయవలసి, నీ త్యాగం చేస్తే అది నువ్వు కాని దాన్ని నువ్వు త్యాగం చేస్తే నీకు ఎదురేది ఈశ్వరుడు, నీకు మిగిలేది ఈశ్వరుడు, నీకు మిగిలేది దైవం, నీకు మిగిలేది దీవుడికి, నీకు మిగిలేది నీ దైవం. నువ్వు పోగొట్టుకోవాల్సి నువ్వు పోగొట్టుకుంటే మిగిలేదు నీకు ఈశ్వరుడు, మిగిలేదు నీకు సత్యము, మిగిలేదు నీకు సర్వం, మిగిలేదు నీకు ఆత్మ, మిగిలేదు నీకు మహావెరుగు. ఆ వెరుగు నీ మనసులో ఐక్యం అయిపోతుంది. పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకుంటే మిగిలేదు కానీ. అయితే అది ఏకాగ్ర తొలి సాధించండి, పవిత్ర తొలి సాధించండి, పవిత్ర తొలి సాధించండి, అనన్య భక్తి తోడు సాధించండి. ఈ మధ్యన ఎవరిన అన్నారు మీ అమ్మాయి పేరు ఏం పేరండి? మా అమ్మాయి పేరు అనన్య. వాళ్ళ అమ్మాయి పేరు వచ్చండి, ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ ఉంది. ఎవరన్నా మామూలుగా అన్నానండి, తల్లి మామూలుగా వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చాను నేను. మీ అమ్మాయి పేరేం పేరు అన్నాను? మా అమ్మాయి పేరు అనన్య. అనన్య అంటే అన్యము లేనిది, అంటే వేరు లేనిది. అని అనన్య అనే మాట ఎక్కడ వస్తుందో ఉపదేశాలలో వస్తుంది. అంటే చింతన భక్తి దేవుడు వేరు నేను వేరు నీకే భావన చేసింది అన్యం. మీకు అర్థమవుతుంది, ఏ వస్తుంది ఏ వస్తుంది తెలుసుకోవాలని అనుకుంటున్నాను, అది నేనే ఉన్నానని తలంపు తొలి భావన తోడు చేసింది అనన్య. అన్యం కాని వేరు కాని అమ్మాయి దూరం పేరు అనన్య. అనన్య అంటే అన్యం కాని, అనన్య అంటే అన్యం కాని, వేరు కాని, ఇంక సపరేట్ కాని. సపరేట్ కానీ ఏంటంటే అనన్య. మీ డాక్టర్ పేరేం పేరు అన్న? మా డాక్టర్ పేరు అనన్య. అనన్య అనంటే అన్యము లేని, ఇంకా వేరు లేని అంతా కాని. అంటే భగవాన్ ఈ మాట ఎందుకు ఉపయోగించారంటే వేరు భక్తి కంటే, అంటే దేవుడు వేరు నేను వేరు అనే భావన కంటే ఆయన స్వరూపమే నేనయ్యున్నాయని ఇంకా భావనతో నువ్వు భక్తి కనుక, నువ్వు భక్తి కనుక చెల్లిస్తే ఆ రకంగా నువ్వు సాధన చేస్తే వస్తువును తొందరగా తెలుసుకుంటామని చెప్పడానికి అన్యభక్తి కంటే అనన్యభక్తి మంచిదని ఉపదేశాలలో చెప్తారు. అనన్యభక్తి అన్యభక్తి కంటే అనన్యభక్తి చాలా గొప్పది. అంటే ద్వైతం కూడా మంచిది. అయితే ద్వైతం అద్వైతానికి దారి తీస్తుంది. అందుకే ఇలాగే ఇలాగంటే నువ్వు సస్తానికి అంటున్నారు మీకు అర్థమైందో అందుకే ఇలాగే ఇలాగ నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోయి ఇంట్లో మనకి ఎవరైనా కాబట్టి ఇలా ఇలాగంటే నేను చస్తానంటే ఏటిలో ఒక గడ్డ వేస్తే ఎవరో చస్తాము. అలా ఈ అహంకారం దేవుడు గడ్డ తగలాలి కానీ ఇలాగంటే బాగుంటుంది అంటారు. మనం కూడా ఎవరైనా కోపించుకుంటే ఇలా అంటాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను ఇలా అంటాను కదా. ఒకే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతానంటే చచ్చిపోతాను, నువ్వు చస్తానంటే కొద్దిగా ఒక గడ్డ కొడితే చస్తాను. అలా దేవుడి దెబ్బ తగిలినప్పుడు ఈ అహంకారం చస్తుంది కానీ నా అహంకారం పోగొట్టుకుంటాను, నా అహంకారం పోగొట్టుకుంటాను ఈ గొడవకి ఇంట్లో, ఈ కుట్టు గంతులకి ఇంట్లో. ఇంటికి కూడా మనం అనుకుంటాం కోపం వచ్చింది, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, గట్టిగా కొట్టుకోవడం కొట్టుకోవడం పోయి, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, ఏం చచ్చిపోతాను, రక్తం ఏంటండి, ఏ చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చి ఈ భయంతులు ఏంటి. అలా తేలితో పోదు అహంకారం అహంభావం. ఒక్క దెబ్బతో దేవుడు ఒక్క దెబ్బకొచ్చాడా? లేదో ఆ సద్గురు మహాజ్ఞాన దెబ్బ ఒక్క దెబ్బ తగిలిందా చచ్చి చెప్పుకుంటున్నది? నీ గుర్తు గంటలకి ఇంట్లో ఎక్కడైనా పూజ చేశాను, ఇక్కడ జపం చేశాను, ఇక్కడ నరకలు రచనలోకం చేశాను, చేసుకుంటే చేసుకో. ఈ గుర్తు గంటలకి ఇంట్లో నేనేం చేయగలరు? నీకు ఎప్పుడే మీరు భయండి, నీకు ఎప్పుడే మీరు భయం. ఆ దెబ్బ తగలాలి. ఏ దెబ్బ? ఆ గురువు యొక్క దెబ్బ, ఆ జ్ఞాని యొక్క దెబ్బ. అంటే అహంకారాన్ని ఎంత బలంగా పోతే అది కుంగిపోతుందో, అది కుంగిపోయి అది ఒక్క దెబ్బతో చేస్తుందో ఆ దెబ్బ తగలాలి. కానీ నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నీ దెబ్బలకు అది ఎక్కడ చేస్తుందా? అదే చచ్చిలా నేను కొట్టుకుంటావా? నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఇప్పుడు గుండెనే గట్టిగా తగలవుతాను గుండెకి. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, లేదా సావడ కదండి చచ్చి ఆ గుండె గుండె ఆగిపోయి గట్టిగా కొట్టుకోవడం. మీ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు చేసే సాధన కూడా అటువంటి అంటే మన అజ్ఞానాన్ని, మన అజ్ఞానాన్ని ఆ వ్యక్తి మన కళ్ళకు చూపిస్తాడు. మనలో ఉన్న మూర్ఖత్వాన్ని, మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న అవివేకాన్ని, మనలో ఉన్న తెలియ కూతనాన్ని ఇలా పైకెత్తి మన కళ్ళకి కనపడేలాగా చేస్తున్నాడు. వాడు మన ఏ రోగంలో మనం తెలియనప్పుడు దాన్ని మనం భూమి చేసుకోలేదు. మన ఏ రోగం ఉందో మనకి తెలియనప్పుడు దాన్ని ఎలిమినేట్ చేసుకోలేదు. అంటే మనలో మన తెలియ తక్కువ కూడా తెలియదు వాడు అనుకుంటాడు. అంటే అది తెలియ తక్కువ దాని లాగి మన కళ్ళకి కనిపించాడు. అది మన కళ్ళ ఇద్దరు చూపిస్తున్నాడు వాడు సంతో. అది గురువు దెబ్బ తగవాలి, అది ఈశ్వరుడు దెబ్బ నా తగవాలి. అప్పుడు కదా ఇది రాలిపోయి నీ దెబ్బలకెళ్తే, అంటే నువ్వు అర్థం ఏంటంటే నువ్వు సాధనలో నువ్వు చేసుకోవచ్చు, అంత మాత్రం చెప్పింది రాలిపోదు, అది కాలిపోదు, అది వాడిపోదు, అది సరిపోదు. నువ్వు ఎవరైతే ఉన్నాడో నువ్వు ఏళ్ళు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తుంటే అదృష్టి సేకరణాలు శేక్స్పీర్ పైన. శేక్స్పీర్ ఏమన్నాడంటే ఈ భక్తులు ఈ సతంగా ఏంటండి, నీకు అర్థం కదా, నీ మరుపంచులు మరుగుపట్లు మరుగుపట్లు కట్టుకున్నాడు. హయెస్ట్ సీకర్ ఎవరంటే ఎవరైతే హయెస్ట్ ట్రూత్ ఎవరైతే రివీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు వాడే హయెస్ట్ సీకర్. అక్కడే కోరుకుంటున్నాడు ఆ నగర సత్యాన్ని దానిపై యజ్ఞం చేసుకోవడానికే ఉత్కృష్టమైన సాధకులంటే వాడు. ఎక్కడ గడ్డి పేరు కనిపిస్తే గడ్డి పేరులో కూడా నీ ఆగిపోతాడే నీ నీకు సాధన ఏంట, మనకి ఎక్కడ గడ్డి పేరు కనిపిస్తే ఈ గడ్డి మీద మనం ఉంటే బాగుండే అనిపిస్తాం మీరు సాధన ఏంట. హయెస్ట్ సీకర్ ఎవడంటే హయెస్ట్ సీకర్ ఎవడంటే హయెస్ట్ ట్రూత్ని అల్టిమేట్ ట్రూత్ని ఆ ఫైనల్ ట్రూత్ని ఎవడైతే రివీల్ చేసుకోవడానికి అదే అదే రమణమహేష్ గారు మాట్లాడి చెప్పాలంటే ఏం కాదు అదే మధ్య హయెస్ట్ హయెస్ట్ సీకర్ ఎవడంటే హయెస్ట్ ట్రూత్ని ఎవరైతే అందుకుంటాడో హయెస్ట్ ట్రూత్ అందుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తాడో అదే హయెస్ట్ సీకరు. మిగతాడు ఏదైతే మీరు ఎటువంటియో మిగతాడు చేసే సాధన కూడా అటువంటి హయెస్ట్ సీకర్ ఎవడంటే ఆ హయెస్ట్ ట్రూత్ని తెలుసుకోవడానికి ఎవరైతే ఎఫర్ట్ చేస్తున్నాడో వాడే హయెస్ట్ సీకర్. వాడే నువ్వు బలిష్ట సేకరం, నువ్వేం సాధకుడు కాదు. నేను చెప్పడం లేదు శేక్స్పీర్ చెబుతాడు నువ్వేదో సాధకుడు సాధకుడు అంటున్నావు. నీ సాధకుడు అక్కడ ఈ చేతుల దగ్గర ఆగిపోతారు. ఈ డబ్బులతో దేవుడు ఏదో మామూలుగా ఒక లబ్ధి నీ చేతిలో పెడితే నీ సాధన అక్కడ కూడా ఆగరు. లేకపోతే నీ 10 రూపాయలు కలిసి వచ్చేలా చేస్తే దేవుడు అక్కడ కూడా ఆగరు. నీకు అర్థమవుతుందా, అయితే స్వర్గలోకంలో ఏదో భోగం ఉంది అక్కడ సుందరంగా క్షేమం పెడుతున్నారంటే అక్కడ వెళ్తే సరిపోతుందా, నీ సాధన అక్కడ కూడా ఆగరు. మీరందరూ హయ్యెస్ట్ సీకర్స్ కాదు, నోబ్లెస్ట్ సీకర్స్ కాదు. ఆ చావుడేని వస్తువుని హయ్యెస్ట్ ట్రూత్ని ఆ నోబ్లెస్ట్ ట్రూత్ని ఆ ఫైనల్ ట్రూత్ని ఆ అల్టిమేట్ ట్రూత్ని మీకు దానికోసం ఎవరైతే ఎఫర్ట్ చేస్తున్నాడు వాడు మాత్రమే హయ్యెస్ట్ సీకర్. అదే దేవుడు దొరికితే ఒక్క దెబ్బతో అన్ని రోగాలకు దొరికితే అంటున్నాడు దెబ్బ అంటున్నాడు. మీరు అర్థమవుతుందా, మనం దెబ్బలకు మనం కొట్టుకుని దెబ్బలు ఏంటండి ఏమి, దేవుడు కనుక ఒక దెబ్బ కొడితే ఒక్క దెబ్బతో అన్ని రోగాలకు దొరికితే ఒక దెబ్బతో అన్ని రోగాలు గురుతాయి. నీ అజ్ఞానం ఒక్కసారి ఊడిపోతుంది ఎదిరిపోతుంది అంటున్నాడు. నీ అజ్ఞానం ఒక దెబ్బతోటి ఎదిరిపోతుంది ఊడిపోతుంది. అదే కదా మరణానికం ద్వారా భగవాన్ కళాకారం కదా, మరణానికం ద్వారా ఒక్క దెబ్బతో అజ్ఞానం తీసుకోవడం పడేసి బ్రహ్మమంటే ఏంటో తెలియనప్పుడు బ్రహ్మమంటే ఏంటో ఈ లోకానంటే ఏ వస్తువుకే వ్యాపించి ఉండవు, ఏ వస్తువుకైతే రాక పోక లేవు, ఏ వస్తువైతే కాలానికి దేశానికి అచేతంగా ఉండవు, ఏ వస్తువులైతే ద్వైతం లేదు, ఏ వస్తువులైతే నీవు నేననే వేరుభావం లేదు. ఆ వస్తువుని అరుణాచల వస్తువులు ఒక్క దెబ్బతో భగవానికి అనుభవించేసేటప్పుడు మరణానుభవం ద్వారా అది దేవుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం. అనన్య భక్తి కష్టం శేషాద్రి స్వామి భగవాన్ వీరపక్ష గృహం అంటే శేషాద్రి సంవత్సరం భగవాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళేవారు. ఇలా గురు శిఖరానికి ఇలా నమస్కారం పెట్టుకుంటున్నారు ఎవరు శేషాద్రి. అదే భగవాన్ అన్నారు ఈ నమస్కారం పెట్టేవారు ఎవరు, పెట్టించుకునేవారు ఎవరని. అప్పుడు శేషాద్రి అన్నారు ఆ తిరకాసు కూడా నాకు తెలియదు, ఆ తిరకాసు కూడా నాకు తెలియదు, నాకు నమస్కారం పెట్టడం ఇష్టం అంచేసి నేను పెడుతున్నాను, నువ్వు అడిగే తిరకాసు కూడా నాకు తెలియదు, నాకు దేవుడు వేరుగా ఉన్నాడని నాకు అనిపిస్తుంది, ఆయన నమస్కారం పెట్టడం నాకు ఇష్టం, అది పెట్టుకుంటున్నాను. కానీ పెట్టేవాడు ఎవరో పెట్టించుకున్నాడంటే ఈ తిరకాసు నాకు నాకు తెలియదు, నాకు దేవుడికి నమస్కారం పెట్టడం ఇష్టం కాబట్టి నా ఇష్టం లేదు నేను చేసుకుంటున్నాను అన్నాడు ఎవరు. అప్పుడు భగవాన్ ఏం కలమలేడు, అది సరి అది సరి అన్నారు భగవాన్. ఏమన్నారు అది సరి అది సరి అంటే ఒక్కసారి పరిగణించడం గురువు ఇంద్రైనా నీళ్ళు పెడతాడు. ఇప్పుడు కాళ్ళ నుంచి నీళ్ళు బయటకు వస్తా ఉంటుంది, ఇంక అర్థమవుతుందో ఓ తోర ద్వారా వస్తుంది, ఎలా వస్తుంది ఓ తోర ద్వారా వస్తుంది. ఒకేసారి దిగిపెట్టేస్తే మనం తోరని మునిగిపోతాం. అలాగే భగవాన్ కూడా మీరు స్వాపం చూసి మిమ్మల్ని మెచ్యూర్ చేసి మిమ్మల్ని పక్వస్థితులు తీసుకొచ్చి మిమ్మల్ని పవిత్రం చేసి ఎంతవరకు పూర్తి మీకు రివ్యూ చేయాలనుకున్నారో అంతవరకు రివ్యూ చేసి ఎంతవరకు మీరు భరించగలరో అంతవరకు మీకు వ్యక్తం చేస్తూ మీ కూడ ఉండి మీ లోపల ఉండి మీరు బయట ఉండి మీ కూడ ఉండి మీ ముందు ఉండి ప్రతి క్షణం మరణాంతర జీవితంలో కూడా మనం ఎక్కడున్నామో మనం అక్కడ వెంటాడి వెంటాడి ఆ స్వరూపాన్ని ఆ సత్య స్వరూపాన్ని మనకి ఎక్కడ మధ్య వరకు గురువు వెంటాడుతూ ఉంటాడు. బంధువులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, పరిసరాలు మారిపోతాయి, అందరూ మారిపోతారు. కానీ గురువు మరణాంతర జీవితంలో గురువు వీటికి వెంటాడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన స్థితిని ఆయన స్థితిని మీరు పొందే వరకు కూడా వెంటాడుతూనే ఉంటాడు. గురువు అంటే ఎవరు అనుకుంటున్నారు? గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం. అయితే బయట గురువు ఏం చేస్తారు? బయట గురువు లోపల గురువు కలిసి ఏం చేస్తూ ఉంటారు? మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటారు, మీతో తిరుగుతూ ఉంటారు, మీతో నడుస్తూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు, మీతో కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కానీ గురువు అంటే చైతన్యం కాబట్టి ఆ మీకు తెలియకుండా ఆ చైతన్యం ఎప్పుడు మిమ్మల్ని గెలుపుతూ ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. వాడే గురువు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మనతో నడుస్తూ ఉంటాడు, మనతో భోజనం చేస్తూ ఉంటాడు. మనం దుఃఖపడతాం అనుకుని గురువు దుఃఖపడతాడు, మనకు సంతోషం ఉందా అనుకుని గురువు సంతోషపడతాడు, మనకు ఆనందం ఉంటే గురువు ఆనందపడతాడు, మన ఇంట్లో ఏమైనా దుఃఖం వస్తే గురువు మనతో కూడా దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకు ఏ మాట చేసినా ఆ గురువు యొక్క చూపు, గురువు యొక్క చేత, గురువు యొక్క తలంపు అని మన చేతులు పుట్టించడానికి ఈ దుఃఖానికి కారణం ఈ అజ్ఞానమే. అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరైనా మనం సలహా అడిగారనుకోండి, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో అదే ఆ కష్టమే మనకు వచ్చింది అనుకున్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం ఆలోచించుకుని అది చెప్పాలి. నీతులు మన అహంభావం దాని దాని నీతులు చెప్పుకోదు, ఇతరులకు చెప్పినట్టే బాగా చెబుతుంది. మన అహంభావం ఏం చేస్తుందంటే తనకి దాని నీతులు చెప్పుకోదు, ఇతరులకు చెప్పమంటే మనకి చాలా తొందరగా చెబుతుంది. అసలు ఇక్కడ ఫండమెంటల్గా ఇప్పుడు స్ట్రగుల్ ఏంటండి? వేరే సబ్జెక్టు మనం కొన్ని కూడదో చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే, అసలు నువ్వు పాగొట్టుకుంటావా పాగొట్టుకోవాలి తెలిసి నీ అమ్మ దేహభావాన్ని పాగొట్టుకోవడానికి నీ ఎంతవరకు ఏం అసలు అక్కడ ఉందా లేదా? దాన్ని పాగొట్టుకోవడానికి నువ్వు సైతం నిజంగా చేస్తున్నావు లేదా? ఈ చిల్లర గొడవ గురించి నువ్వు ఎక్కడో గోడ కట్టించాను జరించాను గొడవ గురయ్యా. అసలు ఫండమెంటల్గా నీకున్న మూల మూల అజ్ఞానం, మూల తలంపుని, ఆ మూల భావం నీ అహంకారం. అంటే ఆ మొదటి సింహం, ప్రథమ సింహం వెలుగు నిరసం, మొదటి పాపం. అదేం పాపం? మొదటి పాపం. దాన్ని తొలగించుకోవడానికి మీరు ఎంతమంది నిషిద్ధంగా ఉన్నారు? అసలు మొదటి పాపం అనేది దేవుళ్ళు మనం వేరు పడిపోయాం. ఆ మొదటి పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుళ్ళు మన ఐక్యం అవలేదు. అది నువ్వు గోడంతా ఎక్కడ అసలు పొందుతావు పొందడా వేరే విషయం. దాన్ని షేర్ చేయడానికి ఎంతవరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? దాన్ని షేర్ చేయడానికి నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు? అంటే మొదలు నీ చెడు నిధులు వేయాలి. ఆ నేను నా తలంపు విజృంభించకుండా నేను నా తలంపు ఎక్కడైతే పడుతుండో, ఎక్కడైతే ఉదయిస్తుండో, అక్కడ దాన్ని గీయటానికి ప్రయత్నించి రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే రోగం రాకుండా జాగ్రత్త తీసుకోవడం ఇంకా మంచిది. చిన్న మొక్క దాంతో చూసేదానికి చిన్న వచ్చే ఏ చేతులు లాగేస్తే వచ్చేస్తుంది, అదే పెద్దది చెప్పుకుంటాడు అవసరం. అంటే మొక్కగా ఉండగానే, బీజంగా ఉండగానే దాన్ని చూసేయడానికి ఆ నేను తలంపు పుట్టగానే అది ఎక్కడైతే పుడుతుందో అక్కడ దాన్ని గీయటానికి ప్రయత్నించి అది ముద్రించిందో దాంతో పోరాడు. అది పుట్టిన చోట దాన్ని గీయటానికి అది ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడ వినేషిస్తుంది. ఏ సిద్ధాంతం అది? ఆ నేనే మూల తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే వినేషిస్తుంది. కానీ నువ్వు మరో చోట అది నశించదు. మనకి ఈ జన్మలో కలిగినా, రాబోయే జన్మలో కలిగినా, ఎప్పుడు కలిగినా, ఏ లోకంలో కలిగినా మనకు అనుభవం అనేది హృదయంలోనే కలగదు. భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, అంతర్యామిగా కూడా ఉన్నాడు. అంతటా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంతటా ఉన్నాడు కాబట్టి, అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియని విషయం ఏంటి? ఏమి ఉండదు. రెండు ఇంట్లో గదులు ఉన్నాయి, మీకు అర్థమవుతుందో? మీ దగ్గరలో దేవుడు ఉన్నాడు అనుకోండి, మీ పాయట్లో దేవుడు ఉన్నాడు అనుకోండి, మీ దగ్గరతో మీ టీచర్లో దేవుడు ఉన్నాడు అనుకోండి, మీ ఇంద్రులో దేవుడు ఉన్నాడు అనుకోండి, ఇంకా దేవుడు చదువుకోండి, మీరు పనులు ఎక్కడ చేయగలరు? ఇది భగవాన్ ఎట్లాడు? అంతటా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. లాజిక్ చూడండి, అంతటా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఆయన ఏది భూమంతి లేదు, ఆయన ఏది భూమంతి లేదు. ఇంకా ఆయన చేయకుండా విషయం చూడి ఉంటుంది. భగవంతుడికి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఆయన తెలియకుండా విషయం ఉంటుంది, ఏ ఉండదండి. అది అందరూ అన్నీ తెలుసు. భగవంతుడికి అన్నీ తెలుసు అంటే అర్థం ఏంటండి? ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంటే బయట గొడవలు తెలుస్తే ఏంటి? ఏమిటి? లోపల గొడవలు తెలియదు అనుకోకు, బయట ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు. బయటనాడు ఎక్కడున్నాడు? లోపలకు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంతటా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంటే నీ లోపల కూడా నీ కంట్రోలర్గా, నియమించేవాడుగా, నీ అడ్మినిస్ట్రేటర్గా నీ లోపల కూడా ఉన్నాడు. నీ లోపల కూడా అంటే నీ ఇంద్రియముల కంటే, నీ దేహముల కంటే, నీ మనసు కంటే, నీ తలంపుల కంటే, అన్నింటి కంటే అత్యంత సన్నిహితంగా దగ్గరగా, ఇది నీరస్తుగా దీరస్తుగా అన్నింటి కంటే అత్యంత సన్నిహితంలో ఉన్నాడు. ఇంద్రియముల కంటే, నీ మనస్సు కంటే, నీ తలంపుల కంటే, నీ వాసన కంటే, నీ కంటే అత్యంత సన్నిహితంగా దగ్గరలో ఉన్నాడు. అక్కడ బయట కూడా దేవుడు తెలుస్తాయేమో, లోపల కూడా తెలియజేయమో అనుకోదు. లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటే అన్ని దాకా ఉన్నాడు. అంటే దాని అర్థం లోపల కూడా ఉన్నాడు. గుర్తిస్తారు మన స్వస్థత క్రియ అంటే ఉదయస్థలము మనస్సుని నిలబెట్టి ఉంచటమే. అదే కర్మ, అదే భక్తి, అదే యోగము, అదే జ్ఞానం. ఈ ఉదయస్థలములు అంటే ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడైతే నేను నియమించేవాడు ఉన్నాడు, ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడు, ఎక్కడైతే సత్య వస్తువు ఉందో, ఎక్కడైతే శాంతి వస్తువు ఉందో, ఎక్కడైతే స్థిరత్వం ఉందో, ఎక్కడైతే అమృత వస్తువు ఉందో, అక్కడ నీ మనస్సును నిలబెట్టి ఉంచటమే అదే భక్తి మార్గం, అదే కర్మ మార్గం, అదే జ్ఞాన మార్గం, అదే యోగ మార్గం అయ్యా. మృత్యు స్థలే మన స్వస్థత క్రియ భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. అన్ని యోగాల యొక్క సారాంశం, అన్ని థీసిస్ యొక్క సారాంశం నీ మనస్సుని హృదయంలో ఉంచటం, అక్కడ ఉంచటం, అదే అన్ని యోగము. అన్ని యోగము యొక్క సారాంశం. అంటే ఎవరు హృదయంలో ఎవరున్నారు, ఎవరున్నారు? వైకుంఠంలో ఏ నారాయణుడు అయితే ఉన్నాడు అనుకుంటున్నావో, కైలాసంలో ఏ శివుడు అయితే ఉన్నాడు అనుకుంటున్నావో, ఆ నారాయణుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. అక్కడ నిలబెట్టయ్యా, నారాయణుడి దగ్గర వాసన లేవు, లేవు. నీ మనసులో ఉన్న వాసన అంటే నారాయణుడి దగ్గర నిలబెడితే నువ్వు నశిస్తుంది. ఏమి నశిస్తుంది? మనస్సు నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు పోతావని అనుకోకు. నువ్వెవరో నీకు తెలుస్తుంది. సరసానికి మన అహంభావన పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. కారణం ఏంటంటే అహంభావన పోతే మనం కూడా పోతామని భయపడం. కానీ అహంభావన పోతే మనం పోం. మనం ఎవరు? మనకు తెలుస్తుంది నారాయణ స్వరూపం మనం పొందుతాం. అంటే మనం ఎక్కడున్నాము? ఎక్కడ అహంభావన లేదో అక్కడ ఉన్నాం. అంటే అహంభావన పోతే మనం ఎవరో మనకి తెలుస్తుంది. అదే ఆ స్థితిని వచ్చినప్పుడు మళ్ళీ ప్లానెట్ మీద మీరు రావక్కర్లేదు, మీరు శవాలని మయ్యక్కర్లేదు. మన అజ్ఞానం ఎంత దట్టంగా ఉందంటే, అజ్ఞానం ఎంత బలంగా ఉందంటే, ఎంత లోతుగా ఉందంటే, శరీరం చనిపోతా అంటే నేను చనిపోతున్నాను సరే, అంటే శరీరం యొక్క చావు నేను మీరు ఆరోగించుకుంటున్నాను. మీకు కోపం వచ్చిందనుకో, కోపం ఉంటుంది అది ఎక్కర్లేదు. మీకు అర్థమవుతుందో, మీకు ఏ గుణం ఉంటే ఆ గుణం చూడమని సావాక్యం పొందుతాం. ఏ గుణం అంటే ఆ గుణముల యొక్క ఆ గుణముని నేను తీసుకెళ్ళి నాకు మీరు ఆరోపించుకుంటున్నాను. మీ స్వామిని, మీ పుట్టుకుని, మీ చేపల్ని, మీ మనసులో ఉన్న చేపల్లోని, మీలో ఉన్న మంచి గుణాన్ని, మీలో ఉన్న చెడ్డ గుణాన్ని, లోపల మీ లోపల ఉండే సర్వస్థం మీద నువ్వు ఆరోపించుకుంటున్నావు. కానీ దానికి దీనికి ఏమీ సంబంధం లేదండి. దానికి దీనికి ఏమీ సంబంధం లేదన్న సంగతి ఆ సత్య వస్తువుని తెలుసుకునే వరకు మీకు తెలియబడదు. అరుణాచల మనసు స్మరించే వారల అహమని నిర్మూలించదు. అరుణాచల మీ మనసులో, మీకు మనస్సు ఉంటుంది కదా, మీ మనసులో అరుణాచలం 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 స్మరించుకుంటే ఆయన లోపల నుండి ఏం పోగొడతాడంటే, ఆయనకి మీకు అడ్డుతాను అహంభావన పోగొడతాడు అయ్యా. ఆయన చేసే పనేది, ఆయన ఉద్యోగం అనేది అంటున్నాడు అరుణాచార్యుడు. అరుణాచల మనసు స్మరించే వారల అహము నిర్మూలించు అరుణాచల. ఆయన ఉద్యోగమే కట్టండి. ఎవరైతే మనసులో అరుణాచలం 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 ఎవరైతే స్మరించుకుంటున్నాడో ఆ స్మరించుకున్నవాడు తరిస్తాడు. ఆ స్మరించుకున్నవాడు అంటే స్మరించి కొద్దీ మన పవిత్రులు అవుతాం. ఆ స్మరించి కొద్దిగా మూలతలంపు నశిస్తుంది. అంటే స్మరించి కొద్దీ మూలతలంపు నశిస్తుంది. దేవుణ్ణి ఎందుకంటే స్మరించకూడదు అనుకుంటున్నాడు అంటారు. దేవుణ్ణి స్మరించకొద్దీ మన పవిత్రులు అవుతాడు. ఎందుకంటే భగవంతుని స్మరించుకోవటం ఎందుకండి, టైం వేస్ట్ అనుకుంటున్నాం అనుకోవచ్చు. భగవంతుని స్మరించుకోకుండా, సత్పురుషుని స్మరించుకోకుండా, మహాజ్ఞానిని మహాగురువుని స్మరించుకోకుండా మనం కలుస్తుడు అవని మనంతుడు మనం అవని. అంటే స్మరణ వల్ల మనకి ఏమొస్తుంది? కవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, చిత్తశుద్ధి వస్తుంది. ఏమొస్తుంది? ఆ చిత్తశుద్ధి వస్తుంది. అంటే చిత్తశుద్ధి అనే ద్వారం ద్వారా మనం మోక్షం అనే గుహలోకి వెళ్ళిపోతుంది. అది హృదయ గుహ. అది ఏం గుహ? ఆ హృదయ గుహలోకి, ఆ హృదయ గుహలోకి చేరుకుంటాం. ఆ హృదయ గుహలోనే ఈశ్వరుడు ఉన్నాడు. మనం మంచి వారు చెబుతూ ఉంటారు. కొంతమంది చాలా మంది నేను మంచి వాళ్ళని నేను మంచి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా చెడ్డ గుణాలు ఉంటాయి, అవి ఏమో దాక్కులు ఉంటాయి. ఎక్కడైనా గుర్తు పడిపోయి ఉంటాయి, అవి దాక్కులు ఉంటాయి. ఎక్కడంటే అవి దాక్కులు ఉంటాయి అంటే ఆ లోపల నచ్చి లోపల దాక్కుని లోపల మరుగుని పడి ఉన్న గుణాలు వీళ్ళకి కనపడవు. అవి ఉన్నా కాబట్టి ఇట్లా కనపడుతున్నవి కాబట్టి నేను మంచివాళ్ళు నేను మంచివాళ్ళు అనుకుంటాను. ఒక కెరటం వచ్చింది మంచితనంతో పాటు నేను నిలబడే మంచితనాలు ఏంటి అన్నాడు. కొంతమంది పాప లోపల నుంచి అడ్డుకున్నాడు వాళ్ళు కనపడం, వారికి తప్పు లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను చాలా మంచివాళ్ళం బుద్ధిమంతులం చాలా మంచివాళ్ళు. వీళ్ళు అనుకుంటే పర్లేదు, తాతలక నుంచి బుద్ధిమంతులు వచ్చింది. కొంతమంది ఇలా చెప్పుకోవాలన్నారు, మా ముత్తాత గారే బుద్ధిమంతులైనా మా తాతగారు ఇప్పుడు ఇళ్లతో సరిపెట్టి వచ్చిందా, వీళ్ళు ముత్తాత దాటించండి, వీళ్ళ ముత్తాతలు చూశాడా. కానీ ఇది ఉరవంలో ఏముంది తెలియదు, వీడు ముత్తాత గురించి చెబుతూ ఉంటాడు. అంటే మేము మంచివాళ్ళం అంటే ఎక్కడి నుంచి ముత్తాత గొడవ చెప్పుకు వస్తా, అక్కడి నుంచి కూడా మేము మంచివాళ్ళం. ఆ చెప్పింది కూడా అహంభావనే, ఆ చెప్పింది కూడా అహంభావనే. ఈ మంచివాళ్ళం ఈ మంచివాళ్ళం ఈ మంచివాళ్ళం అనుకుంటారు, వాళ్ళు కూడా కొన్ని చెడ్డగుణాలు ఉంటాయి. ఏంటంటే మరుగులు పడిపోయి ఉంటాయి, దాక్కులు ఉంటాయి, అవి దాక్కులు ఉంటాయి. నేను కొంతకాలం అనుకోలిస్తారేళ్ళి ఒకరాటి దొరక చేరడానికి, మీ మంచి మీ మంచి వాళ్ళని మీ మంచి వాళ్ళని చేసి చెప్పుకోవడం దొరకదు. ఆ దొరక కొంత రూపుకున్న తర్వాత అప్పుడు లోపల చెడ్డని ఈశ్వరుడు గెంటుతాడట, అవి వచ్చి మరి ఎవరో కూర్చుంటాడు, అమ్మ బాబు కొంపడిపోయింది అనుకుంటాడు. దొరస ఇలా గోక్కుంటాడే, మీరు కొద్దిసేపు గోక్కున్నాక ఈ మంచివాడు ఈ మంచివాడు అని గోక్కున్నాక లోపల మరుగునట్టు ఉంటుంది కదండి. ఈ దుర్గుణాలు ఉంటాయా, ఏం చేస్తాయి? మీకు సరదా జరిగిపోయింది, మీరు గోక్కోడు అయిపోయింది, మనం వెళ్ళి కనిపిందామని లోపల నుంచి విజృంభించి వస్తాయటండి. అవి మరుగులు పడి ఉంటాయి, దాక్కుని ఉంటాయి. నువ్వు ఒడ్డుకు వచ్చాక వచ్చాయనుకో, ఒడ్డుకు రాకముందే ఏదో ధరించిపోయాయని అనుకోకు అంటున్నాడు రమణాచార్య. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నీకు తత్వం ఎప్పుడు తెలుస్తుందంటే గోరక్షణ ఉంటే తెలియదు, నీ భక్తి గోరక్షణ నీళ్ళ ఉంటే తెలియదు అయ్యా. గోరక్షణ నీళ్ళు ఎలా ఉంటాయో, లూక్ వరం వాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటే నీకు తత్వం తెలియదు. ఎలా ఎప్పుడు తెలుస్తుంది చెప్పకుండా తప్ప. నేను ఎవరైనా పెట్టి నీటిలో ముంచేశాడు అనుకో, నేను నీటిలో ముంచేశాడు అనుకో, ఇంకా గాలి కోసం నువ్వు కొట్టుకుంటున్నావు అనుకో, గాలి కోసం ఇంకా ఇంటి శ్వాస కనుక నాకు ఈ శ్వాస కనుక నాకు అందకపోతే చచ్చిపోతావు నువ్వు అనుకుంటావు అనుకో, అప్పుడు ఆ శ్వాస కోసం ఆ గాలి కోసం ఎలా తప్పిస్తావు? నువ్వు రెండు ఉన్న వస్తువు కోసం అలా తప్పిస్తే వస్తువు నీకు తెలుస్తుంది, కానీ ఈ గోరస్థ నీళ్ళు వల్ల పనులాగో అంటున్నాడు. మనకు భక్తులు గోరక్షణ నీళ్ళు ఎలా ఉంటాయి, ఆ గోరక్షణ నీళ్ళు భక్తి ఎలా ఉందో అలా ఉంది. అసలు లేకుండా ఇప్పుడు మనందరూ భక్తులు ఉన్న వాళ్ళం కాదు, ఎంతో పెద్ద భక్తి ఉంది. మనం భూమికి ఏ పని మీద వచ్చామో ఆ పని మీద మర్చిపోకూడదు. ఇప్పుడు మీరు కోడవీళ్ళు ఏ పనిలో వచ్చా ఆ పని చూసుకుని వెళ్ళిపోవాలి, కానీ కోడవీళ్ళు జనాభా కూడా నీటికండి. మీరు ఎందుకు వచ్చారు కోడవీళ్ళు? వింటానికి వచ్చారు, ఇది మీరు వెళ్ళిపోవాలి. కోడవీళ్ళు జనాభా కూడా నీటికింటుంది. అంటే మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకుని వెళ్ళిపోవాలి. అది భూములు కూడా ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకుని వెళ్ళిపోవాలి. నాకు ఈ అద్భుతమైన మాట ఎవరు చెప్పారంటే పుంజుస్వామి చెప్పారు. నాకు 1930లో రమ్మ మహర్షి గారి తమ్ముడు అధికారి అయ్యాడు, దానికి ప్రెసిడెంట్ అయ్యాడు. దానికి దేనికైతే రమణాక్షరమణ, ఈ రమ్మ మహర్షి గారి తమ్ముడు ప్రెసిడెంట్ అయ్యేది ఆయన పడగొట్టేయడానికి నేతలు కొన్ని ప్రయత్నం చేశారు. అప్పుడు ఆశ్రమంలో గొడవలు జరిగేటండి, ఆశ్రమం చూస్తే దెబ్బలాటలతో ఉండి ఈ దెబ్బలాటలు ఆశ్రమానికి సరిపించుకుంటే పర్లేదు. రమణ మహర్షి గారు కూడా చాలా చందొచ్చిగా ఉంది దెబ్బలాటలు గురించి. అంటే రమణ మహర్షి గారి మీద ఆయనకున్న ప్రేమ కొద్ది భగవానికి చందొచ్చేస్తున్నప్పుడు ఈ దెబ్బలాటల గురించి అని నేను బాధపడకూడట్లేదు. ఎవరున్నాయి కొంచెం ఈసారి దయించుగా హాల్లోకి వెళ్ళట్లేదు. భగవాన్ అక్కడ కూర్చున్నారు, అప్పుడు భగవాన్ అన్నారట, కొంచెం నువ్వు ఎందుకు వచ్చావు అరుణాచరం అన్నారట, నువ్వు అనుగ్రహం సంపాదించడానికి వచ్చావు, నువ్వు వచ్చిన కారణం నువ్వు అనుగ్రహం సంపాదించడానికి వచ్చావు, మిగతా గొడవలు సాకేమో ఆస్తాలేందుకు అన్నారట. నువ్వు వచ్చిన పని ఏంటి? నా అనుగ్రహం సంపాదించడానికి ఎక్కడికి వచ్చావు? ఈ ఆశ్రమం గొడవలు నీకెందుకని చెప్పకుండా చెప్పడం, దీనేంటి చెప్పకుండా చెప్పడం, ఆలోచించకుండా ఆలోచించడం, మాట్లాడకుండా మాట్లాడటం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ.